ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಕಾಳ್ಯೈ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತೀ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಪ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಶ್ಚುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ಪವಿತ್ರತಟಿನೀ ತೀರೇ ಸುರೈ ಸೇವ್ಯತೆ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಹ್ಯಾಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್ ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣ್ವಾದಿಸುರಪೂಜಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೆ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೆ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೆ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೆ ಡುಂಡಿರಾಯಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಗ್ರಿ ಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞ ಸೂತ್ರಮಿಂದು ಶೇಖರಂ ಕೃಪಾಕರ ನಾರದಾದಿ ಯೋಗಿ ಬೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೆ ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಶ್ರೀ ಸರ್ವೌಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋ ರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಕತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ನಾರಾಯಣ ಸಮಾರಂಭಂ ವ್ಯಾಸಶಂಕರ ಮಧ್ಯಮಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರೇ ಶ್ರೀ 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 ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣಲಕು ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮುಲ ವಾರಿ ಪಾದಪದ್ಮಮುಲಕು ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಮುಲು ಚೇಸುಕೊನಿ 12వ ರೋಜು ಕಾಶೀಖಂಡ ಪ್ರವಚನಮನ್ನು ಪ್ರಾರಂಭಿಸುಕೊಂಡು ಉನ್ನಾಂ ಜನ್ಮ ಜನ್ಮಲ ಪುಣ್ಯ ವಿಶೇಷಂಚೇತ ವಿಶ್ವನಾಥನ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಂಚೇತ ಕಾಶೀಖಂಡ ಶ್ರವಣಮನಕು ವಿಚೇಯಿತುನ ಶ್ರೋತಲಂದರಿಕೆ ಕೂಡ ಸಪ್ರಣಾಮಮುಲು ಚೇಸಿ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾ ಉನ್ನಾಂ నిన్నటి రోజున ధ్రువమండలము ధ్రువుని యొక్క తపస్సు దాని గురించి వివరంగా వివరించుకున్నాం. ధ్రువుడు గావించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రము దాన్ని కూడా మనం సంగ్రహంగా వివరించుకున్నాం. ఈ శివశర్మ ప్రయాణం చేస్తున్నటువంటి విమానం ధ్రువమండలం దాటుతూ ఉన్నదండి. ధ్రువమండలం దాకా వచ్చింది, ఇంకా ధ్రువమండలం దాటి వెళ్ళిపోతూ ఉన్నది. ఇంకా అక్కడి నుంచి ఈరోజు మనం చెప్పుకుందాం. అథ ద్వావింశోధ్యాయ. ఈ ధ్రువోపాఖ్యానం మహాపాతక నాశనమైనటువంటిది, మహాశ్చర్యకరమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది. ఈ కథాశ్రవణం చేయటం వల్ల నేను చాలా తృప్తి చెందాను అని చెప్పి శివశర్మ పలికినారు. ఆ తర్వాత అగస్త్య మహర్షి మళ్ళీ చెబుతున్నాడు, లోపాముద్రతో ఈ కథ అంతా కూడా చెబుతున్నారు. అంటే కాశీలో మాత్రమే విదేహముక్తి, సాయుధ్య ముక్తి వస్తుంది, ఇతర ముక్తి క్షేత్రాలలో కానీ ఇంకా శ్రీశైలాదుల్లో కానీ ఎక్కడ కూడా సాయుధ్య ముక్తి రాదు అనడానికి దృష్టాంతంగా ఈ శివశర్మ ఉపాఖ్యానాన్ని మనకు చెబుతూ ఉన్నారు. ఇత్తం యావద్వియో బ్రూతే విమానం వాయువేగం తావత్ ప్రాప మహర్లోకం స్వర్లోకాత్ పరమాద్భుతం. తర్వాత ఈ విమానం మహర్లోకానికి వెళ్ళింది. అది స్వర్గలోకం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ గణములు వివరిస్తూ ఉన్నారు ఎవరైతే ఆ మహర్లోకంలో ఉంటారో. మహస్ అంటే తేజస్సు, బాగా తేజోమయమైనటువంటి లోకం అన్నమాట. అక్కడ ఓ శివశర్మ వినవయ్యా, ఇది మహర్లోకము స్వర్లోకము కంటే కూడా పరమ అద్భుతమైనటువంటిది. తపస్సు చేసి పాపములన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, కల్ప ఆయుర్దాయం కలిగిన వాళ్ళు, ఒక కల్పం ఆయుర్దాయం ఉండేవాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉంటారు. అంతేకాకుండా విష్ణు యొక్క హరినామ స్మరణ చేతను సంక్షీణమైనటువంటి సమస్త క్లేశ సంచయములు కలిగినటువంటి వారు కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారయ్యా. నిష్కపటమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే తేజోమయమైనటువంటి ఈ జగత్తునంతా తేజోమయంగా దర్శిస్తారో వాళ్ళందరూ కూడా ఈ మహర్లోకంలో ఉంటూ ఉంటారయ్యా. మహాయోగ సమాయుక్తులైనటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారయ్యా, ఈ మహర్లోకంలో ఉంటూ ఉంటారు. అలాంటి దేవతలు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారయ్యా. ఇక్కడ మహాయోగం అంటే జీవ పరమాత్ముల యొక్క ఐక్య చింతనం చేయటాన్ని మహాయోగము అని చెప్పి చెప్పారు. యోగం అంటే కలిసి కలయటమే కదా. ఈ జీవ పరమాత్ముల యొక్క ఐక్యమును గురించి చింతనం చేయటం, ఆ భావనలోనికి రావటం, దాన్నే యోగము అని అంటారు. అలాంటి వాళ్ళందరూ ఆ విధంగా ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా దేవతలలో శ్రేష్ఠులైన వాళ్ళందరూ ఇక్కడ ఉంటూ ఉంటారయ్యా అని ఈ రకంగా చెప్పారు. ఇంతలో జనలోకం వచ్చిందండి, అంటే మహర్లోకం పైన జనలోకం వచ్చింది. అక్కడ ఎవరు ఉంటారయ్యా అంటే బ్రహ్మగారి మానసపుత్రులందరూ అక్కడ ఉంటూ ఉంటారు. సనందుడు మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా ఇతర ఊర్ధ్వరేతస్కులైనటువంటి యోగీంద్రులు అందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారు. ఇంకా ఇతర యోగీంద్రులు కూడా, అస్ఖలిత బ్రహ్మచారులందరూ కూడా ఆ యొక్క జనలోకంలో ఉంటూ ఉంటారు. ఈ సుఖదుఖాది సర్వద్వంద్వముల నుండి విముక్తులైనటువంటి అతి నిర్మలమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ జనలోకంలో ఉంటూ ఉంటారు. ఈ జనలోకం పైన తపోలోకం ఉంది. అక్కడ చాలా మహావేగంగా వెళ్ళిపోయింది తపోలోకానికి. అక్కడ ఆ హిరణ్య గర్భుని చేత ఉత్పాదితులైనటువంటి వైరాజులు అనేటువంటి దేవతలందరూ కూడా వాళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారు. పాపవర్జితులై వాళ్ళందరూ అక్కడ ఉంటారు. వాసుదేవుని యందు మనస్సు కలిగి సర్వము వాసుదేవ అర్పణంగా తమ పనులన్నీ, క్రియలన్నీ, కర్మలన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ తపోలోకంలో ఉంటూ ఉంటారు. అంతేకాకుండా మనో కోరికలు లేకుండా నిష్కామంగా తపస్సు చేసి ఆ గోవిందుణ్ణి ఎవరైతే సంతోషపెడతారో వాళ్ళు కూడా ఈ తపోలోకంలో ఉంటూ ఉంటారు. జితేంద్రియులైనటువంటి వాళ్ళు, ఆ రకంగా తపస్సు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ తపోలోకంలో ఉంటూ ఉంటారు. రకరకాల జీర్ణమైనటువంటి ఆకులు, ఈ రాతితో కొట్టుకున్నటువంటివి, ఏరుకున్నటువంటివి ధాన్యాలు, ఇలాంటివన్నీ కూడానే వండుకొని తినేటువంటి వాళ్ళు కూడా, శిలోంచవృత్తి మొదలైన వాటితో జీవించే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. గ్రీష్మకాలంలో నాలుగు వైపులా నాలుగు అగ్నులు, పైన సూర్యుడు, ఈ పంచాగ్నుల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు ఇక్కడ ఉంటారు. వర్షాకాలంలో భూమిపైన శయనించే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. హేమంత ఋతువులోను, శిశిర ఋతువులోనూ నీళ్లలో రాత్రిపూట స్నానం చేసి ఉండి జపం చేసే తపస్సు చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. రకరకాల తపస్సులను ఇక్కడ వర్ణిస్తున్నారు. అలాగే దర్భ యొక్క చివరి భాగం నుండి వచ్చే నీటి బిందువులు మాత్రమే తాగుతూ తపస్సు చేసేవాళ్ళు, వాయుభక్షణం చేస్తూ తపస్సు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా రకరకాలుగా తపస్సు చేసేటువంటి వాళ్ళు. ఒంటి పాదము యొక్క బొటన వ్రేలు మీద మాత్రమే భూమికి తాకిస్తూ నిలబడి అదే బాహులై తపస్సు చేసేటువంటి వాళ్ళు. పైకి శిరస్సు పైకెత్తి సూర్యుడిని దర్శిస్తూ ఏకాంగ్రి ఎందు అంటే ఒకే పాదమునందు నిలబడి స్థాణు వలె తపస్సు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. పగటిపూట అసలు ఉచ్ఛ్వాసే ఉండదుట. ఉచ్ఛ్వాస లేకుండా నెలకు ఒక్కసారి మాత్రమే ఉచ్ఛ్వాసలు తీసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. మాసోపవాస వ్రతములు, చాతుర్మాస్య వ్రతాలు, అలాగే ఇంకా షణ్మాస ఉపవాసాలు వాళ్ళందరూ కూడానే చేస్తూ ఉంటారు. ఋతువు యొక్క అంతంలో మాత్రమే నీరు తాగేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ తపోలోకంలో ఉంటూ ఉంటారు. ఇంకా వర్షము పడినప్పుడు అప్పుడు మాత్రమే జలమును త్రాగి ఉండే తపస్సు చేసేవాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ ఉంటారు. ఈ రకంగా ఏచ స్థాణూపమాం ప్రాప్తాః మృగకండూతి సౌఖ్యదాః జటాటవీ కీటరాంతః కృత నీడాంధజాశ్చజే. జడలు బాగా ధరించి ఆ రకంగా అక్కడ ఏది శిరస్సు పైన పక్షి గూడులాగా ఏర్పడతాయి, అక్కడ పక్షులన్నీ ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు అని చెప్పి ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఈ తపోలోకంలో ఉంటూ ఉంటారయ్యా. తపోధనులైనటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటూ ఉంటారు. బ్రహ్మ ఆయుర్దాయం ఎంతో అంతకాలం ఎవరైతే అటువంటి వాళ్ళందరూ కూడా ఈ తపోలోకంలో ఉంటూ ఉంటారయ్యా, ఏ విధమైనటువంటి భయం లేకుండా. ఈ రకంగా చెబుతూ ఉంటే గణములు విష్ణుగణాలు సుశీలుడును పుణ్యశీలుడు వింటూ ఉన్నాడు శివశర్మ. ఇంతలో ఏమైంది అంటే సత్యలోకం మహోజ్జలమైనటువంటి ప్రకాశంతో వెలుగుతూ వచ్చేసేసింది. గణములున్నారే సత్యలోకం వచ్చేటప్పటికి వెంటనే సంభ్రమంతో ఆశ్చర్యంతో కూడినటువంటి వాళ్ళై హడావుడిగా విమానం నుంచి దిగారు ఆయనకు నమస్కారం చేయటానికి. సర్వలోకములకు సృష్టి అయినటువంటి ఆయనకు ఆ శివశర్మతో పాటు అందరూ కూడా నమస్కారం చేశారు ముగ్గురు కూడా. అప్పుడే బ్రహ్మగారు చెబుతున్నాడండి ఇక్కడ శివశర్మ యొక్క గొప్పతనాన్ని గురించి, కాశీ యొక్క విశిష్టతను గురించి బ్రహ్మ చెబుతున్నాడు. నిన్న మనం ధ్రువోపాఖ్యానం చివరిలో శ్రీ మహావిష్ణువు కాశీ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. కాశీగండం మొదట్లోనే ఇంద్రాది దేవతలందరూ కాశీ యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఇంకా మధ్యలో ఇంకా కొందరు కూడా వర్ణించారు. ఇప్పుడు త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మగారు కాశీ యొక్క విశిష్టతను చెబుతున్నాడు. దీన్ని బట్టి కాశీ యొక్క వైభవాన్ని మనం గ్రహించవచ్చు అన్నమాట. ఏమంటున్నాడంటే శివశర్మను చెబుతున్నాడు, నాయన గణములతో పరిచయం చేస్తున్నాడు శివశర్మను గురించి. ఈ బ్రాహ్మడు నాడే వేదాంగ పారగుడయ్యా, అంటే ఆ బ్రహ్మాది దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. శివశర్మ యొక్క లక్షణాలు మనం కలిగి ఉంటే అవి మనం అనుసరించవలసిన విధానం. వాళ్ళ యొక్క అనుగ్రహానికి మానవుడైన వాడు ఎవరైనా కూడా పాత్రులు కావచ్చు. ధర్మశాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా ఆచరించినటువంటి వాడయ్యా, పాపకర్మాలకు విముఖుడుగా ఉండేటువంటి వాడు అని చెప్పి ఏమయ్యా శివశర్మ, నువ్వు నాకు తెలుసయ్యా, నువ్వు మహాప్రాజ్ఞుడివి, నువ్వు చాలా మంచి పని చేసావయ్యా. ఏమిటయ్యా అంటే పుణ్యతీర్థాలలో స్నానం చేశావు, సప్తపురి యాత్ర చేశావయ్యా, చాలా గొప్ప పని చేసావయ్యా నువ్వు. దీనివల్ల సుతీర్థ ప్రాణమోక్షణాతో సత్వరం గత్వరం సర్వం యచ్చైతద్భవతేక్షితం. ఈ దృశ్యమానమైనటువంటి జగత్తున్నదే నువ్వు చూసేది, ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదయ్యా. ఈ దృశ్యమంతా కూడా నశ్యమే, తొందరగా నశ్యమయ్యేదే. దైనందిన ప్రళయం వచ్చినప్పుడు నేను మళ్ళీ సృష్టిస్తూ ఉంటాను ఈ జగత్తుని మళ్ళీ కూడా. ఆవైరాజం ప్రతిపదం ఉపసంహరతే హర. ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ విరాట్ పురుషుడు మొదలుకొని అందరినీ కూడానే ఆ ప్రళయకాలంలో ఉపసంహరిస్తూ ఉంటాడు. ఇక మామూలు ఈ దోమలు మొదలైనటువంటి నదులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే మానవులు, వీళ్ళంతా మరణధర్మం గల వాళ్ళు, ఇంకా వీళ్ళని గురించి చెప్పేదే ఉంది? హిరణ్య గర్భాదుల్నే, విరాట్ పురుషుడు మొదలైన వాళ్ళందరినీ ఆయన ప్రళయకాలంలో ఉపసంహరింపజేస్తుంటే మనమంతా మానవులం, మర్త్యులం, మరణశీలం కలిగినటువంటి వాళ్ళ విషయం ఇంకా చెప్పేదే ఉంది? కనుక నాలుగు రకాల ప్రాణులు ఉన్నాయి, జరాయుజములని, అండజములని, ఉద్భిజములని, శ్వేతజములని, ఇవి చాలాసార్లు వివరించుకున్నాం. వీటిల్లో మానవులు జన్మ చాలా గొప్పదయ్యా. అందులో భారతదేశంలో పుట్టడం ఉందే చాలా చాలా గొప్పది. ఈ భారతదేశం కర్మభూమి. ఈ ఇంద్రియములు మనకు ఉన్నాయే చాలా చపలమైనటువంటివి. మనస్సుతో సహా ఈ 11 ఇంద్రియాలని కూడా మనమే నిగ్రహించుకొని జయించినటువంటి వాళ్ళమే, మన అధీనంలో ఉంచుకొని స్వవశంలో. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి ఈ శత్రువులు, ఈ అరిషడ్వర్గాన్ని కూడా మనం గనక జయించినట్లయితే సర్వత్ర లఘుతాహేతు అహంకారము ఇవన్నీ కూడా వదిలేసినట్లయితే, ఇంకా ఏం చేయాలంటే ఇతరులను నిందించడం మానుకోవాలి, మోహమును వదిలేసేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. తర్వాత వేదములు, ధర్మశాస్త్రములు, పురాణములు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. అలాంటివి అది చేయవలసినటువంటి పనులయ్యా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ధర్మం అనేటువంటి సోపానాన్ని అధిరోహించి సత్యలోకానికి వస్తారయ్యా అని చెప్పి చెప్పాడు. ఇటువంటి వాళ్ళు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను వర్జించేవాళ్ళు, మనస్సుతో సహా ఇంద్రియములను అధీనంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు, శృతి శృతి స్మృతి పురాణోక్త ధర్మాచరణ చేసినటువంటి వారందరూ కూడా సత్యలోకానికి వస్తూ ఉంటారయ్యా. ధర్మం అనే సోపాన్ని వాళ్ళు ధర్మమును ఆచరించారు కాబట్టి ఆ ధర్మం అనేటువంటి మెట్టును ఎక్కి సత్యలోకానికి వస్తూ ఉంటారు. అంత దేవతలు కూడానే కర్మభూమిని కావాలి, ఈ కర్మభూమి అయినటువంటి భారత వర్షంలో జన్మించాలని కోరుకుంటూ ఉంటారయ్యా. ఇక్కడ నార్యావర్తసమోదేశో న కాశీ సదృశీపురి న విశ్వేశ్వర సమం లింగం క్వాపి బ్రహ్మాండ మండపే మండలే. ఆర్యావర్తంతో సమానమైనటువంటి దేశం లేదు. మన యొక్క భరతవర్షం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారండి ఇక్కడ. మన భరతవర్షం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. మనం ఈ దేశం విడిచి విదేశాలకు వెళుతున్నాం వ్యామోహంతో. ఆర్యావర్త సమానమైనటువంటి దేశం లేదు, కాశీతో సమానమైన పట్టణం లేదు, విశ్వేశ్వరునితో సమానమైనటువంటి లింగము లేదు ఈ బ్రహ్మాండ గోళంలో. స్వర్గములు అనేకమైనటువంటివి ఉన్నాయి, పాపములు లేనటువంటి స్వర్గములు చాలా ఉన్నాయి. అన్ని అక్కడ సుకృతం వల్ల ఆ స్వర్గప్రాప్తి మనకు కలుగుతూ ఉంటుంది, సర్వభోగములు కూడా లభిస్తూ ఉంటాయి. బ్రహ్మాండలో గోళంలో స్వర్గలోకం కూడా అధికమైనటువంటిది. స్వర్గలోకం కంటే అధికమైనటువంటిది బ్రహ్మాండ గోళంలో ఎక్కడా లేదయ్యా. అందరూ కూడా తపస్సు వల్ల, దానం వల్ల, వ్రతాల వల్ల స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తే తపస్సు, దానము, వ్రతములు, స్వర్గప్రాప్తి కలుగుతుంది, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా. స్వర్గం కంటే కూడా పాతాళలోకములు చాలా రమ్యంగా ఉంటాయని నారదుడు పాతాళలోకములంతా కూడా సంచరించి వచ్చి ఒకసారి నాకు చెప్పాడయ్యా, అక్కడ చాలా గొప్పగా ఉంటూ ఉంటాయని చెప్పి. ఆ పాతాళలోకంలో అక్కడ ప్రదేశములు, అక్కడ అన్ని నాగములు ఉంటాయి, అక్కడ మంచి శుభ్రమైన మణులు ఉంటూ ఉంటాయి, నాగాంగనలు ఉంటూ ఉంటారు, వాళ్ళందరితో చాలా రమ్యంగా ఉంటుంది. దైత్యులు, దానవులు, వాళ్ళ దానవ కన్యలు వీళ్ళందరూ అక్కడ ఉంటూ ఉంటారయ్యా. అక్కడ సూర్యుడు మనల్ని బాధ పెట్టకుండా పగటిపూట ఎండను కాస్తూ ఉంటాడు. చంద్రుడు రాత్రిపూట చలి లేకుండా వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడయ్యా పాతాళలోకంలో. అక్కడ అసలు సమయం గడిచిపోయినట్లే తెలియదు, అంత హాయిగా ఉంటూ ఉంటుందయ్యా. అక్కడ మంచి వనములు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి, చాలా ఇలాంటివి ఉన్నాయి. మంచి కోకిలలు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి పవిత్రమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి, నగ భూషణములు ఉన్నాయి, రమ్యమైనటువంటివి, గంధాది అనులేపనాలు ఉన్నాయి, వీణా వేణు మృదంగ మొదలైనటువంటి శృతికి ఇంపుగా ఉండేటువంటి వాద్య విశేషాలు ఉన్నాయి. అన్నిటికంటే గొప్పది హాటకేశ్వరుడు ఉన్నాడు. హాటకేశ్వరలింగం పాతాళంలో ఉందండి. గతంలో మనం చెప్పుకున్నాం పాతాళంలో ఒకే లింగం మూడు లోకాలలో ఉన్నదని. పాతాళంలో హాటకేశ్వరలింగం, అదే మనకు భూమండలంలో ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరలింగం, మళ్ళీ స్వర్గలోకంలో తారకేశ్వరలింగం. ఈ మూడు లింగాలు మళ్ళీ కాశీలో ఉన్నాయండి. బ్రహ్మాండంలో ఉన్న అన్నీ ఉంటాయి. కాశీలో తారకేశ్వరలింగం ఉంది, మహాకాళేశ్వరలింగం ఉంది, తర్వాత హాటకేశ్వరలింగం. ఈ మూడు కూడా అంతర్గృహయాత్రలో మనకు హాటకేశ్వరలింగం వస్తుంది. మహామృత్యుంజయ మందిరానికి వెళ్తే అక్కడే ఈ మహాకాళేశ్వరలింగాన్ని చూడవచ్చు. తారకేశ్వరలింగం విశ్వనాథ మందిరంలో జ్ఞానవాపి దగ్గర నంది పక్కన చిన్న గూట్లో ఉన్నది తారకేశ్వరని, లేదంటే ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేశారు అక్కడ ఉన్నది. మణికర్ణిక ఘాట్లో కూడా తారకేశ్వర మందిరం ఉంది. ఈ రకంగా అలాంటి హాటకేశ్వరుడు ఇక్కడ ఉన్నాడయ్యా. ఇంకా చాలా చాలా భోగయోగ్యములైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంటుందయ్యా పాతాళంలో. ఆ దైత్యులు నాగులు వీళ్ళంతా ఉంటూ ఉంటారు. పాతాళముఖుల కంటే కూడా ఇలావృతం అనే వర్షం ఉంది, చాలా అందంగా ఉంటుందయ్యా, చాలా దివ్యంగా ఉంటుందయ్యా. అది ఎక్కడ ఉందయ్యా అంటే మేరు పర్వతాన్ని చుట్టూ ముట్టి ఉన్నదయ్యా ఇలా వర్ష పర్వతం. ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు అక్కడ స్వర్గభోగములను అనుభవించేటువంటి వాళ్ళు, అక్కడ నవయవన సంపన్నులైనటువంటి స్త్రీలందరూ అక్కడ ఉంటూ ఉంటారయ్యా. ఈ ఇలావృతం అనేది చాలా భోగభూమి అయ్యా. మనమే మనం ఎంతో పుణ్యములు చేసుకుంటే దాని వినిమయం వల్ల ఈ ఇలావృతం అనేటువంటి వర్షంలో మనం ఉంటూ ఉంటామయ్యా. ఆ తర్వాత అనేక దీపాలు ఉన్నాయ్యా. అన్నిటిలో కూడా జంబూద్వీపంతో సమానమైన దీపం లేదయ్యా. జంబూద్వీప సమో దీపో నక్వాపి జగతీతలే, మనం ఉన్నది జంబూద్వీపం. ఈ జంబూద్వీపంతో సమానమైనటువంటి ప్రదేశం లేదయ్యా భూమండలంలో. ఈ జంబూద్వీపంలో నవవర్షములున్నాయి. ఈ నవవర్షములలో కూడానే చాలా భారతదేశం అనేటువంటిది చాలా ఉత్తమమైనది. ఇది కర్మభూమి. ఈ దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది. మిగిలినటువంటి కింపురుష వర్షము మొదలైనటువంటి ఎనిమిది కూడా దేవతలు అక్కడ సంచరిస్తూ ఉంటూ ఉంటారయ్యా. అవి దేవభోగ్యములైనటువంటివి. దేశ స్వర్గ వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలో నుంచి వచ్చి దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు కింపురుషాది వర్షాలలో. ఈ మన యొక్క ఈ భరత వర్షం ఉన్నదే 9 యోజనముల యొక్క విస్తారం కలిగి ఉందయ్యా ఈ భారత వర్షం. ఇది ఈ నవ వర్షములలో ఇది మొట్టమొదటి వర్షం అయ్యా. మేరు పర్వతమునకు మేరోర్ దక్షిణ దిగ్భాగే అంటుంటాం. మేరు పర్వతమునకు దక్షిణంగా ఉన్నది ఇది. ఈ భారత వర్షంలో కూడా హిమవత్ పర్వతానికి వింజ పర్వతానికి మధ్య ఉన్నటువంటి దేశం ఉన్నదే, అది చాలా పుణ్యప్రదమైంది. గంగా యమునులకు మధ్య ఉన్నటువంటి దేశాన్ని అంతర్వేది అంటూ ఉంటారు, అంతర్వేది భూములని. అది ఇంకా పవిత్రమైంది. మళ్ళీ ఆ వీటన్నిటిలోనికి కురుక్షేత్రమే అన్ని క్షేత్రములలోనికి అధికమైందయ్యా. ఆ కురుక్షేత్రం కంటే కూడానే నైమిషారణ్యం చాలా స్వర్గసాధనానికి సాధనమయ్యా, ఉత్తమమైనటువంటి సాధనమయ్యా స్వర్గానికి. నైమిషారణ్యం కంటే కూడా ఈ సర్వభూమండలంలో సర్వేభ్యో హి తీర్థేభ్య తీర్థరాజో విశిష్యతే. తీర్థరాట్ అండి, తీర్థములన్నిటికీ చక్రవర్తి. ఆ ప్రయాగ ఉన్నదే త్రివేణి సంఘం అన్నిటికంటే, వీటన్నిటికంటే గొప్పదయ్యా. స్వర్గదో మోక్షదశ్చైవ సర్వకామ ఫలప్రద, స్వర్గం ఇస్తుంది, మోక్షం ఇస్తుంది, తర్వాతనే సర్వ మనోరథములు ఇస్తుందయ్యా. ప్రయాగ ప్రయాగస్తన్ మహక్షేత్రం తీర్థరాజ ఇతి స్మృత, దానికి తీర్థరాజం అనే ప్రఖ్యాతి వచ్చింది. ఇక్కడ ఒకసారి బ్రహ్మగారు యాగములన్నిటినీ త్రాసులో ఒకవైపు ఉంచి ఈ ప్రయాగని ఒకవైపు ఉంచితే ప్రయాగ వైపే ఎక్కువ బరువుగా ఉందయ్యా. ఆ యాగముల యొక్క ఫలం కంటే కూడా ఈ త్రివేణి సంగమ స్నాన ఫలం, ఆ త్రివేణి సంగమ తీరంలో నివసించడం అంత గొప్పది. అందుకే ఇప్పుడు నెల రోజులు, రేపు మొన్న పుష్య బహుళ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ పూర్ణిమ దాకా కల్పవాసం అనే లక్షలాది మంది ఆ అలహ అబ్బాదు త్రివేణి సంగమం తీరంలో గుడారాలలో కొరకరానటువంటి చలిలో ఉంటూ ఉంటారండి, పట్టణంలో కూడా ప్రవేశించకుండా. చాలా గొప్ప ఇదన్నమాట. అక్కడ మాఘమాసంలో కల్పవాసం అని చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. తచ్చతీర్థవరం రమ్యం, అది అన్ని కోరికలు తీరుస్తుంది. మన అన్ని కోరికలను కూడా చక్కగా పూర్ణంగా ఫలింపజేస్తుంది. దృష్ట్వా ప్రకృష్టం యాగేభ్యో పుష్టేభ్యో దక్షిణాదివి. మంచి యజ్ఞం అంటే బాగా దక్షిణలు ఇవ్వాలి. యజ్ఞం చేసి దక్షిణముల దగ్గర లోభిత్వం పనికిరాదు. బాగా బహుదక్షిణలు ఇచ్చి, చంద్రుడు దక్షిణలు ఇచ్చే కదండి, అంత గొప్పవాడైంది. అందువల్ల బాగా దక్షిణలు ఇచ్చి యజ్ఞములు చేస్తే అటువంటి యజ్ఞముల కంటే కూడా ఎక్కువ గొప్పది కాబట్టి, ప్రకృష్టం అంటే గొప్పది కాబట్టి దానికి ప్రయాగ అనేటువంటి నామం సార్థకమైంది. అది హరిహరాదులు ఆ రకంగా ఆ నామాన్ని ఆ రకంగా వ్యవహరించారు. ప్రయాగ అనే పేరు స్మరిస్తే చాలు. ప్రయాగ ప్రయాగ ప్రయాగాన్ని త్రికాలములయందు స్మరించడం మాత్రం చేతనే స్మర్తు శరీరే నోజాతు పాపం వసతి కుత్రచిత. ఆ స్మరించేవాడి శరీరంలో పాపం ఉండదు గాక ఉండదు. అనేక తీర్థములున్నాయి పాపములను క్షయింపజేసేటువంటి మన భరతవర్షంలో. నశక్తాని అధికం దాతుం కృతైన పరిశుద్ధత. వాళ్ళు పాపములు మాత్రమే ఆ తీర్థములన్నీ పోగొడతాయి తప్ప అంతకంటే ఏమి వద్దు. పాపక్షయానికి చేయటానికి మాత్రమే సమర్థములు మిగిలినటువంటి తీర్థములు నదులన్నీ కూడా. జన్మాంతరేషు అసంఖ్యేషు యకృత పాప సంచయ. సంచిత పాపం ఉంటుంది జన్మ జన్మాంతరములలో, వందలాది జన్మలలో ఎన్ని జన్మలు ఎత్తామో మనం ఇప్పటికి. అలాంటి ఆ పాపం సంచిత పాపం ఉన్నదే ఆ త్రివేణి సంగమం స్నానం వల్ల, ఆ తీర్థమును సేవించడం వల్ల సంచిత పాపములు కూడా. ప్రారంధములు సంచితములు ఆగామి మూడు రకాలుగా ఉన్నాయి పాపాలు. సంచిత పాపములన్నీ కూడా నశిస్తాయి. మిగిలిన ఏ తీర్థానికి కూడా ఈ శక్తి లేదయ్యా. దుష్ప్రణోద్యోహి నిరతరాం వ్రతైర్దానైస్తపోజపై తీర్థరాజగమనోజ్జతస్య. ఇది ఈ వ్రతములు దానములు ఈ తపోజలముల చేత తపోబలముల చేత మాత్రమే జరిగినటువంటి విషయము. ఈ గంగా ఇది త్రివేణి సంగమాన్ని మనం వెళ్ళాలి అనుకుంటే దాట పుణ్యాత్ముడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ పాపములు అన్నీ ఉన్నాయి. పెద్ద సుడిగా గాలి వస్తే చెట్టు కదిలిపోయినట్లు కంపించిపోతాయిటండి. మనం ప్రయాగ వెళ్ళాలి ఈ మాఘమాసంలో అని ఎవరైనా మీలో అనుకున్నారనుకోండి, మీలో ఉన్న పాపములన్నీ వణిగిపోతాయిటండి. క్రాంతార్థమార్గస్య ప్రయాగ దృఢచేత సహా. మీరు సగం దూరం వెళ్ళారండి ట్రైన్లో, ప్రయాగకు చిన్నగా బయలుదేరి వెళ్ళారు. పుంసహ శరీరాత్ నిర్యాతు నిర్యాతు అపేక్షేత. ఇక మనం ఉండే పని లేదు, ఇక్కడ ఈ శరీరంలో మనం ఉండటానికి వీల్లేదని మన శరీరంలో నుంచి పాపాలు ఇంకా మూట సర్దుకొని అన్నీ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాయిటండి. భాగ్యాత్తు నేత్రాధితి భూతే తీర్థరాజే మహాత్మన. మన అదృష్ట విశేషం వల్ల మనకు నేత్రములకు కన్నుల పండుగగా తీర్థం దర్శనమిచ్చిందనుకోండి. పలాయతే ద్రుతతరం తమ సూర్యోదయేయథ. సూర్యోదయం వల్ల తమము ఎలాగైతే పోతుందో ఈ అజ్ఞానకాంధ అంధకారం అంతా కూడా పలాయనమైపోతుందయ్యా. కాబట్టి ప్రయాగ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ముండనం చేయించుకోవాలి. ఇదేదో ఈ దొట్టు ఇది అందంగా ఉంటుంది, ఇది పోతే మనకు చాలా కష్టం అని చెప్పి మనం అనుకోకూడదు. జన్మ జన్మల పాపములన్నీ పోతాయి. అక్కడ ముండనం చేయించుకొని స్నానం చేయాలి. ఇది ధర్మం. ఇది కాశీఖండం చెబుతున్నది. స్నానం చేసిన తర్వాత ముండనం కాదు, ముందు ముండనం చేసుకోవాలి. ప్రయాగలో ముండనం, కాశీలో కాలభైరవుడి దగ్గర దండం, తర్వాత గయాయం పిండం. ఇవి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా అసలు తీర్థక్షేత్రానికి వెళ్తే మనం ముండనం చేయించుకోవాలి. ఇదేముందండి ఈ జుట్టు. జుట్టా మన యొక్క భవిష్యత్తా మనకు కావాల్సింది. మన జన్మ మానవ జన్మ సార్థకమా మనకు కావాల్సింది. చాలామంది వెళ్ళి ఇక ప్రయాగ అంత గొప్ప క్షేత్రానికి వెళ్ళి కూడా ముండనం చేయించుకోరు. చాలా విచారింపదగిన విషయం. కేశేషు తాను తిష్టంతి వపనాత్ జాంతి తాని చెప్పి వపనం చేసుకోవటం వల్ల మనకు అన్ని పాపాలు కేశములను ఆశ్రయించుంటాయి, అవన్నీ పోతాయిటండి. ఏవం నిష్కలుషో భూయ. ఇప్పుడు పాపములన్నీ పోతాయి కదండి, మీరు అక్కడికి వెళ్ళి వపనం చేయించుకునేటప్పటికి ఆ పాపరహితుడై అప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేయాలండి. తత స్నాయాత్సు సితాసితే. ఈ విషయం గుర్తుంచుకోండి. ముండనం చేసుకొని తర్వాత స్నానం చేయాలి. ఎం ఎం కామం అభిజ్ఞాయ తం తమ ఆప్నోతి నాణ్యత. మీరు ఏ కోరికలు కావాలనుకుంటే అవన్నీ పొందుతాయి. పుణ్యరాశి ఇంక విపులం విపులమైన పుణ్యరాశి సంభవిస్తుంది. అనేక భోగములు కలుగుతాయి, అనేక ఈప్సితములు నెరవేరుతాయి, స్వర్గము లభిస్తుంది సకామంగా చేస్తే. అక్కడ ఏదైనా ఈశ్వర ప్రీత్యర్థమను వేణీమాధవ ప్రీత్యర్థమను అట్లా మనం పరమేశ్వర ప్రీత్యర్థం చేస్తూనే ఉంటాం కదండి సంకల్పంలో. ఆ రకంగా చేస్తే తప్పు లేదు. మనం ఏదో ఆ కోరికలు ఈ కోరికలతో తపస్సు కనుక అదే అక్కడ స్నానాలు అవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తేనేమో స్వర్గం వస్తుంది. నిష్కామంగా చేస్తే మోక్షం. మీరు ఏది చేసినా సరేనండి, దానం చేయండి, వ్రతం చేయండి, తపస్సు చేయండి, జపం చేయండి, ఏదైనా చేయండి, మీరు నిష్కామంగా చేస్తే మోక్షం. అదేగా నిష్కామ కర్మయోగం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అందువల్లనే సకామంగా చేస్తే స్వర్గం వస్తుంది. స్నాయాద్యోభిలషన్ మోక్షం కామాన్ అన్యాన్ విహాయ చ సోపి మోక్షమవాప్నోతి కామదాత్తీర్థరాజత. మోక్షం కావాలనే కోరికతో చేస్తే మోక్షం వస్తుంది. తీర్థరాజం పరిత్యజ్య యోన్యస్మాత్ కామమిచ్చతి. తీర్థరాజమైన ప్రయాగను విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ కోరికలు తీరాలనుకుంటే ఎట్లాగండి, ఎవడండి ఆ పని చేస్తాడు? భరతవర్షంలో మహావర్షంలో సకామం నాపును ఇంకెక్కడా కూడా అన్యతీర్థాలలో ఇంతటి మనోరథములు ఈ రకంగా నెరవేరవయ్యా. సత్యలోకానికి ప్రయాగకు భేదం లేదంటున్నాడు బ్రహ్మగారు చెబుతున్నాడండి. తత్ర ఏ శుభకర్మాణ, ఈ ప్రయాగలో శుభకర్మలు చేసిన వాళ్ళందరూ సత్యలోకంలో ఉంటూ ఉంటారు. ఈ ప్రయాగకు ప్రజాపతి క్షేత్రం అని పేరు. బ్రహ్మగారు మిగిలినటువంటి వాళ్ళందరూ ఇక్కడ యజ్ఞాలు చేశారు, అందువల్ల దానికి ప్రజాపతి క్షేత్రం అని పేరండి. తీర్థాభిలాషాభిర్ మర్చ్యై సేవ్యం తీర్థాంత. మీరు ఇంకా తీర్థములు సేవించాలి అనుకుంటే త్రివేణి సంగమం తప్ప ఇంకా ఇతర తీర్థాలు సేవించవద్దు, చాలా ఉన్నాయి. అన్యత్ర భూమి వలయే తీర్థరాజమైన ప్రయాగ కంటే చాలా తీర్థాలున్నాయి ఈ భూమండలంలో. అది ఎలా ఉంటుందయ్యా, నేను ఒక్క ఊరికే దృష్టాంతం మాత్రం చెబుతున్నా, ఆ దృష్టాంతం కూడా సరిగా సరిపోదండి. ఒక మహారాజుకు ఒక చక్రవర్తికి భటుడికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా, అంతకంటే కూడా ఇంకా ఎక్కువ తేడే. ఊరిగా మీకు దృష్టాంతం కొరకు అంతకంటే చెప్పడానికి లేక చెబుతూ ఉన్నాను అన్నాడు. యథా కథంచిత్ తీర్థేస్మిన్ ప్రాణత్య ఆత్మహత్య ఆత్మఘాతకత్వం పనికిరాదండి. కానీ ప్రయాగలో ఏ రకంగానైనా సరే ప్రాణత్యాగం చేసినట్లయితే తస్య ఆత్మఘాత దోషో నా ప్రాప్నుయాత్ ఈప్సితాన్యపి, ఆత్మహత్యా దోషం రాదు, కోరికలన్నీ మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. ఎస్య భాగ్యవతశ్చాత్ర తిష్ఠ్యంతి అస్థీన్యపి ద్విజ, అదృష్టవంతుడు పుణ్యాత్ముడు వాడు అస్థిని మజ్జనం ప్రయాగలో జరిగినప్పటికీ నతస్య దుఃఖలేశోపి క్వాపి జన్మ నిజాయి, ఇంకా ఏ జన్మలో కూడా ఇంకా వాడికి ముందు ముందు దుఃఖం అనేటువంటిది ఉండదు అస్థిని మజ్జనం అయితే దశాహం లోపల జరగడం శ్రేష్టం అని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎట్లా దశాహం లోపల చేయటం ఎలా కుదురుతుంది అని, ఇద్దరో ముగ్గురో కొడుకులు ఉన్నప్పుడు పెద్ద కొడుకు చేస్తుంటాడు, మిగిలినటువంటి వాళ్ళు వెళ్ళి రావచ్చు, తప్పు లేదు. ఆ రకంగా దశాహం లోపల చేస్తే శ్రేష్టం. తర్వాత మన వాళ్ళు ఏదో మూడో ఒకటో నెల లోపల అని మూడో నెల అని ఇట్లా ఆరో చేస్తూ ఉన్నారు. కాశీలో కూడా ఆ విషయం కూడా మనకు ముందు ముందు వస్తుంది. అస్థిని మజ్జనం వల్ల అక్కడ కూడా ఉత్తరవాహిని గంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ రెండు చోట్ల ఎక్కడైనా చేయొచ్చు, ఇన్ని చోట్ల విభాగం చేసి చేయటం మాత్రం మంచిది. ముందు మనం ఉన్న చోట నదిని అతిక్రమించి వెళ్ళకూడదు. మనం కృష్ణాతీరంలో ఉన్నాం కాబట్టి కృష్ణానదిలోనే చేయాలి. ఆ తర్వాతనే మీరు అలా త్రివేణి సంగమానికి కానీ కాశీకి కానీ వెళ్ళాలి అని నేను పెద్దల వల్ల నిన్న విషయాలు మీకు చెబుతూ ఉన్నాను. ఎస్య భాగ్యవతశ్చాత్ర తిష్టంత అస్థీన్యపి నతస్య దుఃఖలేశోపి క్వాపి జన్మని జాయతే. బ్రహ్మహత్యాది మహాపాపములు కూడా ప్రాయశ్చిత్తం ఏమిటంటే ప్రయాగను విధివత్తుగా సేవించాలంటే ముండనాదులు చేసుకొని భక్తిపూర్వకంగా చక్కగా అక్కడ పిండదా అర్హత ఉన్నవాళ్ళు శ్రాద్ధదాములు పిండ ప్రదానాలు ఇవన్నీ చేసుకుంటూ చాలా దాన ధర్మాదులు చేసుకుంటూ విధివత్తుగా సేవించాలి. ద్విజవాక్యాన్న సంశయ, ఇది బ్రాహ్మణ వాక్యం ప్రకారం ఈ రకంగా మీరు సేవించాలి. ఇంకా ఎందుకయా ఇప్పటికే చాలాసేపు చెప్పాము, ఇంకా అనేక మాటలు ఎందుకు? ఎవరైనా మహోదయం కావాలి అనుకున్నట్లయితే ఈ గంగా యమున సంగమాన్ని సేవించండి అయ్యా, అంతకంటే గొప్ప తీర్థం లేనేలేదయ్యా. ప్రయాగదేపి తీర్థేశాత్, ఏమండి ప్రయాగ ఇంత గొప్పదని చెప్పుకున్నాం కదా, ఏమండి ఈ ప్రయా తీర్థరాజమైన ప్రయాగ కంటే కూడా సర్వేషు భువనేశ్వపి, ఈ బ్రహ్మాండమే కాదు అన్ని బ్రహ్మాండాలలో కూడా అనాయాసేన వై ముక్తి కాశ్యాం దేహావసానత, కాశీలో దేహమును త్యాగము చేయుట వల్ల ఇంతకంటే సునాయాసంగా ముక్తి వస్తుందయ్యా. ఈ తీర్థరాజమైనటువంటి ప్రయాగ కంటే కూడా సమస్త బ్రహ్మాండములలో కూడా వారాణసి గొప్పది అన్నాడు. ప్రయాగాదపి వైరమ్యం విముక్తం న సంశయ, ప్రయాగ కంటే కూడా రమ్యమైనది, అందులో ఏమాత్రం సందేహం లేదయ్యా. ఎందువల్ల అక్కడ విశ్వేశ్వరుడు సాక్షాత్తుగా ఉన్నాడయ్యా, స్వయంగా ఆయన అక్కడ అధిష్ఠించి ఉన్నాడు. విశ్వేశ్వరుడు ఆ పట్టణానికి రాజండి. ఆయన త్రిపురారి రాజధాని, అది విశ్వేశ్వరుని యొక్క రాజధాని, అది ఆయన అధిష్ఠించినటువంటి ప్రదేశం. అది ఆయన ఉన్నదే మనందరినీ ముక్తులను చేయటానికే ఆ దయాసముద్రుడైన విశ్వేశ్వరుడు అక్కడ ఉన్నది. అవిముక్తాన్ మహాక్షేత్రాత్ విశ్వేశ్వర సమాధిష్ఠితాత్ నచ కించిత్ క్వచిత్ రమ్యం యహ. ఈ బ్రహ్మాండ గోళంలో ఆ అవిముక్త క్షేత్రం కంటే రమ్యమైనటువంటిది ఇంక మరొకటి లేదయ్యా. అవిముక్తమిదం క్షేత్రమపి బ్రహ్మాండ మధ్యగం. ఇది బ్రహ్మాండం మధ్యలో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తున్నది కదండి. భూమిష్ఠాపి నయాత్ర భూ అని మొదటి రోజునే చెప్పుకున్నాం మనం. భూమి ఎందు బ్రహ్మాండంలోనే, మన భారతవర్షంలోనే ఉంది కదండి ఇది. ఈ బ్రహ్మాండంలో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ బ్రహ్మాండ మధ్యే నభవేత్ పంచక్రోశ ప్రమాణత. ఈ పంచక్రోశముల యొక్క పరిమాణం కలిగినటువంటి ఈ కాశీ మాత్రం బ్రహ్మాండమునకు మధ్యలో లేదు, బ్రహ్మాండమునకు ఆవల ఉన్నది. ఇందువల్ల అందుకే మనం ఏమని చెబుతున్నామంటే దైనందిన ప్రళయములో కూడా కాశీ మునగదు. ఆ విషయం మనకు ముందు ముందు వస్తూ ఉంటుంది. అది విశ్వేశ్వరుని యొక్క ఆ త్రిశూలాగ్రమునందు అది ఉంటూ ఉంటుంది. ఎప్పటికీ అది భూమి యందు లేదది అని అట్లా చెప్పారు. మహాప్రళయం వచ్చినప్పుడు ప్రాకృతికమైనటువంటి జగత్తు కార్యమంతా కూడా నశిస్తుంది మహాప్రళయం వచ్చినప్పుడు. మరి అటువంటప్పుడు కాశీకి నాశనం రాదా అంటే, కాశీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనప్పుడు పరబ్రహ్మకు నాశనం ఎక్కడ ఉన్నదండి? ఆ నిర్గుణ నిరాకార చైతన్య రూపమైనటువంటి పరబ్రహ్మకు నాశనం లేదు. కాబట్టి ఇది కూడా మనకు భాసిస్తున్నది కానీ భూమిపైన ఉన్నట్లు, బ్రహ్మాండ మధ్యగతం అయినట్లు, ఇది బ్రహ్మాండ గతం మధ్యము కాదు. కాబట్టి బ్రహ్మాండమునకు అవతల ఉన్నటువంటి సాక్షాత్తు పరబ్రహ్మతత్వం కాబట్టి దీనికి నాశం ఉండదు అనేటువంటిది సిద్ధాంతం, మన పురాణముల యొక్క సిద్ధాంతం సారం. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ శ్లోకాన్ని కూడా అక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ మహాప్రళయంలో ప్రాకృతికమైనటువంటి అన్ని కార్యమంతా నశించినప్పుడు దీనికి ఎందుకు నాశనం రాదు అనే దానికి సమాధానం ఆ రకంగా చెప్పి సిద్ధాంతరీకరించారు తెలిసినటువంటి ఆ పురాణజ్ఞులందరూ కూడా. యథా యథా హి వర్ధేత జలం ఏకార్ణవస్య చ. ఆ ప్రళయకాలంలో ఆ జలం ఏకారణం అంతా సముద్రం అయిపోయి నీరన్నీ వృద్ధి పొందుతూ ఉంటే అప్పుడే ఆ పరమేశ్వరుడు త్రిలోకము ఆ త్రిశూలం పైనుండి ఆ పైకి ఉద్ధరించుకుంటూ వెళ్తూ ఉంటాడండి. క్షేత్రమేత త్రిశూలాగ్రే సూర్యన తిష్టతి ద్విజ అంతరిష్టే అంతరిక్షేన భూమిష్టం. ఇది అంతరిక్షంలో లేదు, భూమి మీద లేదు, ఇది బ్రహ్మాండమునకు అవతల ఉన్నది. మనకు తెలియదు, మన మూఢబుద్ధులం. జ్ఞానులైనటువంటి వాళ్ళు ఆ రకంగా దర్శించగలుగుతారు. మరి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి వాళ్ళు దాని పంచ జ్యోతిర్లింగంగా దర్శించగలిగారు. అలాంటి మహానుభావులు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు దర్శించగలుగుతారు. కాశీని ఆ రకంగా వాళ్ళు దర్శించారు. కాశీలో ఎప్పుడూ కృతయుగమే, కాశీలో ఎప్పుడూ మహాపర్వదినమే. అక్కడ గ్రహములు అస్తమించడాలు ఉదయించడాలు ఉండవు విశ్వేశ్వరుని యొక్క ఆశ్రమంలో, విశ్వేశ్వరుని యొక్క నిలయంలో. ఇక్కడ ఆ నక్షత్రం, ఈ నక్షత్రం, ఇవాళ ఈ గ్రహం, ఇవాళ మంచిది కాదు, ఇవన్నీ లేదు. అన్నీ మంచి రోజులే కాశీలో, అన్ని రోజులు మంచివే. ఎప్పుడు సత్యయుగమే అక్కడ. సదా సౌమ్యాయనం తత్ర సదా తత్ర మహోదయ. ఎప్పుడు అక్కడ ఉత్తరాయణమే. అబ్బో ఈయన దక్షిణాయనంలో మరణించాడే, ఈయనకు ఉత్తమ గతులు లేవే అని బాధపడవలసిన పనులా. అక్కడ ఉన్నటువంటి వాడు ఉత్తరాయణంలో మరణించాలని వీక్షించాల్సిన పనులా, ప్రతీక్షించాల్సిన పనులా. దక్షిణాయనమైనా ఉత్తరాయణమైనా ఎప్పుడు అక్కడ ఉత్తరాయణమే, రెండో అయనమే లేదు అక్కడ. అందువల్ల ఎప్పుడు మరణించినా అక్కడ మోక్షం ఖాయమన్నమాట. సదైవ మంగళం తత్ర యత్ర విశ్వేశ్వర స్థితి. ఆయన శివుడు కదండి, శివుడు అంటేనే మంగళస్వరూపుడు కదా. అందువల్ల ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అలాంటి విశ్వేశ్వరుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి కాశీలో పంచక్రోశాత్మకమైన కాశీ సర్వమంగళమైనటువంటిది, మంగళస్వరూపం అది. అటువంటిది భూమితలంలో ఇంకా ఎన్ని వేలాది పట్టణాలున్నా ఇంత మంగళప్రదమైనటువంటి భూమి లేదు. ఇదేదో శ్మశానం అండి. అక్కడి నుంచి ఎకాయికి ఇంటికి రావచ్చా, దేవాలయానికి వెళ్ళాలా, ఇలాంటి ప్రశ్నలన్నీ రకరకాలుగా వేస్తూ ఉంటారు మహానుభావులు కొంతమంది సంశయాత్మకులు. అలాంటి సందేహాలే పనికిరావు. కాశీ మహాశ్మశ, అది మంగళప్రదమైనది. అక్కడ శవం కనిపించినా మన సూచన స్నానం చేయవలసిన పనులు. అక్కడ శవం కూడా అక్కడ మంగళప్రదమైంది. అక్కడ యథా భూమితలే విప్రా పురి చాలా ఉన్నాయి, తథా కాశీ నమంతవ్య క్వాపి లోకోత్తరాత్యం. ఇది ఏదో మామూలుగా ఉన్నటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏదో హైదరాబాదులు ఇలాంటి పెద్ద పెద్ద ఢిల్లీలు బాంబే ఇలాంటి నగరాలుగా మీరు భావించవాకండి. ఇది లోకోత్తరమైనది. అది ఒక మన అనిర్వచనీయమైనటువంటి కాపి లోకోత్తరాత్వ్యం, అది అనిర్వచనీయమైనటువంటి ఒక లోకో, ఈ అన్ని చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నటువంటిది అలాంటిది ఈ కాశీ అని చెప్పి చెబుతున్నారండి. చతుర్లుగా చతుర్దశ భువనాత్ అది కూడానే ఊర్ధ్వ అన్నమాట. మయా సృష్టాని విప్రేంద్ర, బ్రహ్మగారు చెబుతున్నాడండి కాశీని గురించి, సృష్టికర్త మనందరినీ సృష్టించిన మహానుభావుడు చెబుతున్నాడు. నేను అన్ని భువనములను సృష్టించాను 14, అశ్యా పుర్యా వినిర్మాత స్వయం విశ్వేశ్వర ప్రభు. ఈ పట్టణాన్ని నిర్మించినటువంటి వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు విశ్వేశ్వర ప్రభుడే ఈ పట్టణాన్ని నిర్మించాడు. ఈ విషయమే మనం ఈ ప్రవచనానికి ముందు కరపత్రంలో మొట్టమొదట ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. పురా యమస్తపస్తత్వ బహుకాలం సుదుష్కరం, యమధర్మరాజు పూర్వం ఇక్కడ బాగా తపస్సు చేశాడు, ముల్లోకములకు పైన అతనికి ఆధిత్యం ఇచ్చారు, విశ్వేశ్వరుడు ఇచ్చాడు, కానీ కాశీ పట్టణం మీద మాత్రం ఆయనకు అధికారం లేదండి. కాశీలో శాసించేవాడు కాలభైరవుడు కానీ యమధర్మరాజు కాదు. మనం యమలోకానికి వెళ్ళాం కాశీలో మరణిస్తే, ఆయన జ్యూరిసిషన్లో లేదు ఈ కాశీ పట్టణం. చిత్రగుప్తుడు మన అందరి లెక్కలు రాస్తూ ఉంటాడు, మనం చేసే పాప పుణ్యాలు ధర్మాలు అన్నీ కూడా చక్కగా మర్చిపోకుండా రాస్తూ ఉంటాడండి, చక్కగా మంచి ఆయన అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటూ ఉంటాయి. కానీ ఉన్నదే, చిత్రగుప్తుడికి కూడా కాశీలో మనం చేసే పాప పుణ్యాలు కానీ ఏం చేసే పనులు ఆయనకు గోచరంగా ఉంటండి. చిత్రగుప్తుడు యమధర్మరాజులకు కూడా గోచరంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయాలు. యమదూతలకు అసలు ఇక్కడ ప్రవేశమే లేదు, ఎందువల్ల ఇక్కడ పరమేశ్వరుడు యొక్క గణములు రక్షిస్తూ ఉంటారు ఈ కాశీ పట్టణాన్ని. స్వయం నియంత విశ్వేష తత్ర కాశ్యం తను త్యజం, అక్కడ శరీరము త్యజించిన వాళ్ళకి ఏం చేయాలి అనేది ఎవరైంది నిర్ణయం తీసుకునేదంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు, ఆయనే నియంత ఇక్కడ, ఆయన చెప్పినట్లే జరుగుతుంది కాశీలో. తత్రాపి కృత పాపానం నియంత కాలభైరవ, పాపాలు చేశారనుకోండి కాలభైరవుడు వీళ్ళని శాసిస్తాడు, రుద్ర పిశాచములుగా అవుతారు, 30,000 సంవత్సరాలు ఉంటారు, అనుభవం బాగా కష్టంగా ఉంటుంది, కానీ తొందరలోనే అయినట్లుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కాలభైరవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆయన సమక్షంలో ఉంచుతారు. ఆయన పాప భక్షణుడు, వాళ్ళ పాపములన్నిటినీ ఆయన దర్శనం వల్లనే భక్షణం అయిపోతాయి, పుణ్యపాపములన్నీ నశించిపోతాయి. ఆ తర్వాత విశ్వేశ్వరుడి దగ్గరికి పంపితే తారక మంత్ర ఉపదేశం చేస్తే తద్వారా జ్ఞానం కలిగి ఆ జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది. అక్కడ శాసకుడు ఎవరండి? కాలభైరవుడు. నియంత ఎవరండి? విశ్వనాథుడు. అక్కడే యువరాజు ఉన్నాడు, ఎవరో తెలుసండి, డుండిరాజు, డుండి గణపతి. తత్ర పాపన్న కర్తవ్యం దారుణారుద్రయాతన, కాశీకి వెళ్ళి పాపాలు చేయవాలండి. కాశీలోనన్నా స్వధర్మాన్ని మీరు అనుసరించండి, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయటం, అక్కడ మళ్ళీ కలహించుకోవటం, అక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకోవటం, అక్కడ అబద్ధాలు ఆడటం, ఇటువంటి పనులు కాశీలో మాత్రం చేయవాలి. ఎందువల్లంటే ఒకవేళ మీకు రుద్రపిశాచాలు అవుతారు, అనుభవం చాలా కష్టం, ఏమండి మీకు పాపాలకు మేము అలవాటుపడ్డాము, దాని నుంచి తప్పుకోవాలంటే చాలా కష్టం అంటారా? పాపమే వహి కర్తవ్యం మతిరిస్తి మతిరస్తి ఎదుదృశి సుఖేన అన్యత్ర కర్తవ్యం మహీయస్తి మహీయసి. మీరు పాపము చేయాలనే మీకు దృఢ నిశ్చయంతో ఆ బుద్ధి మీకు అలాగే ఉంటే భూమి చాలా విశాలమైందయ్యా, ఇది భూమండలం, మరొక చోటికి వెళ్ళి మీరు పాపం చేసుకోండి, కాశీకి వచ్చి మాత్రం పాప పనులు చేయవాకండి. అక్కడ పుణ్యం చేసినా పాపం చేసినా అధిక ఫలం ఇస్తూ ఉంటుంది. పుణ్యం ఎలా అధిక ఫలమో పాపం కూడా అధిక ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అపి కామాతురో జంతురేకం రక్షతి మాతరం, కామాతురుడైనటువంటి వాడు కూడానే తల్లిని విడిచిపెడతాడు, తల్లి జోలికి వెళ్ళడు. మా తల్లిని ఎవడు కూడా కామాతురుడైన వాడు కూడా తల్లిని చేర్చడు. అదేవిధంగా ఉన్నాడే మోక్ష కాముకులైనటువంటి వాళ్ళు ఈ పాపం చేసేటువంటి వాళ్ళ నుండి రక్షించాలి కాశీని. అక్కడికి వెళ్ళి కాశీలో పాపం చేయకూడదు, వాళ్ళ నుండి కాశీని రక్షించాలి అంటే అక్కడ మీరు ఎలా ఉండాలయ్యా కాశీని అనేక చోట్ల చెబుతున్నాడు. ఇతరులపైన కాశీకి వచ్చిన తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళలాంటి వాళ్ళు 10 మంది వెళ్తారు, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, యాత్ర విశ్వనాథుడిని దర్శించి వచ్చి మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి పనులు చేయకూడదు, పరాపవాద శీలం పనికిరాదు, పరదారలో ఎందు అభిలాష పనికిరాదు. తేన కాశీ నసే, అలాంటి వాళ్ళు కాశీకి వెళ్ళవద్దు అని చెప్పి చెబుతున్నాడండి. కాశీ నిరయ, కాశీ ఎక్కడ నరకం ఎక్కడ? కాశీ మోక్షక్షేత్రం, మీరు నరకానికి వెళ్ళేవాళ్ళు మాట్లాడుకోవలసిన మాటలని అక్కడ పనులన్నీ చేస్తే ఇట్లా కాశీకి వెళ్ళి. అభిలష్యతి ఏ నిత్యం ధనంచాత్ర ప్రతిగ్రహై, ఇక్కడ అక్కడికి వెళ్ళి దానాలు బట్టి ప్రతిగ్రహాలు బట్టి బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారే వాళ్ళు కూడా కాశీకి వెళ్ళొద్దు అంటున్నాడు. ప్రతిగ్రహం పనికి రాదు ఇక్కడ, ధనం చా అన్నాడు, డబ్బే కాదు చా, చకారం చేత వస్త్రాదులు తీసుకుంటూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఓ అవండి మీరు చాలా పార్వతీ పరమేశ్వరులండి అని వస్త్రాలు వేయడానికి వస్తూ ఉంటారండి. వాళ్ళందరి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలన్నమాట. చానే ఉపదం వాడాడు. ఒక మహానుభావుడు 18 సంవత్సరాలు కాశీలో ఉండి ఓ మాట అన్నారు. అక్కడ కాశీలో మరణించకుండా గుంటూరు వాసే మరణి ఇక్కడ మరణ ఆంధ్రదేశానికి వచ్చి మరణించారు. అంతకుముందే నాతో ఓ మాట అన్నారు, ఏమయ్యా ప్రతిగ్రహం పనికిరాదయ్యా, ఏం చేస్తామయ్యా, ఎక్కడ బలవంతం చేస్తారు మీ దంపతులు భోజనాలు మనం అని వెళుతూ ఉంటాం. ఆ పరభోజనం కూడా తప్పనే అనిపిస్తున్నదయ్యా. ఇగో మా విశ్వేశ్వర శాస్త్రి ధర్మవ్యాధోపాఖ్యానంలో ఆ విషయాన్ని వివరించారయ్యా అని చెప్పి నాకు ఆ పుస్తకం చూపించారు. ఇక్కడే ఉన్నారు వీరేశ్వర శాస్త్రి గారు, వారి మిత్రులు. వారు కాశీలో చివరికి 18 ఏళ్ళు ఉన్నా కూడా అక్కడ మృతి జరగరు. ఈ పరభోజనాలు ఇది వాళ్ళు ఏంటంటే డబ్బులు కాదండి, వస్త్రాలే కదా అని పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకోకూడదు. కాశీలో వ్యాఖ్యానంలో రాశారు, ఇక్కడ చా అనటం వల్ల వస్త్రాదులు అని చెప్పి రాశారు. పరస్సం కపటైర్వాపి కాశీ సేవ్యా, ఇతరుల డబ్బులు మనం కపట ఉపాయాలతో సంపాదిస్తారే, వాళ్ళు మాత్రం కాశీ సేవ్యా నతైర్ నరైహి, వాళ్ళు మాత్రం కాశీకి వెళ్ళవద్దు గాక, వెళ్ళవద్దు, ఎవరు వెళ్ళొద్దో చెబుతున్నాడు. ఇతరులను పీడించాలనే బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కాశీని విడిచిపెట్టేసేయండి, అస్సలు మీరు కాశీలో అడుగు పెట్టవద్దు. ఎందుకంటే ఇంకా కాశీవాసం అలా పాపాలు చేసే ఇటువంటి పనులు చేసేట్లయితే అంటున్నాడు. చత్వా వైశ్వేశ్వరీం భక్తిం ఏ అన్యదేవ పరాయణ, అక్కడ ఎవరండి ప్రధాన దేవత? విశ్వేశ్వరుడు. ఆయన మీద నీకు భక్తి ఉండాలి. అక్కడ ఉండి ఇతర దేవతల మీద భక్తి ఏంటి? నువ్వు ఏది చేసినా ఒకవేళ ఇతర దేవతల్ని పూజించినా విశ్వేశ్వరుని మాత్రం మర్చిపోకూడదు. నువ్వు చేసిన పనులు, నువ్వు జపములు తపములు పూజలన్నీ విశ్వేశ్వరార్పణంగానే చేయాలండి, కాశీలో ఏది చేసినా సరే. అదే ఇక్కడ చెబుతున్నాడండి, త్యక్త్వా వైశ్వేశ్వరీం భక్తిం ఏ అన్యదేవ పరాయణ, విశ్వేశ్వరుని విడిచిపెట్టి ఆయన మీద భక్తిని, ఇతర దేవతల్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, సేవించడం మీద బాగా ఆసక్తి కలిగి ఉంటారో, సర్వధాతై నవస్తవ్య రాజధాని పినాకిన, ఇది పినాకి యొక్క రాజధాని, ఆయన రాజధానిలో వాళ్ళు రావడానికి వీల్లేదు, ఇతర దేవతల్ని ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళ మీద భక్తి గల వాళ్ళు అంటున్నారు. అర్ధార్థినస్తు ఏ విప్రాయ కామార్థినో ధర్మ ధర్మము అర్థము అర్థం కోరేవాళ్ళు డబ్బు సంపాదనకు వస్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడి నుంచి మేము అవి చేస్తాం ఇవి చేస్తాం, కొంతమంది చెయ్యను కూడా చేయటం లేదు అక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చి. అలాగే కోరికలతో వస్తారు వాళ్ళు మాత్రం అవిముక్తం నతై సేవ్యం మోక్షక్షేత్రమి, అవిముక్తాన్ని మాత్రం, ఇది అర్ధక్షేత్రం కాదు కామక్షేత్రం కాదు, ఇది మోక్షక్షేత్రం, కాశీకి మాత్రం అలాంటి వాళ్ళు రావద్దు సేవించవద్దు అంటారు. శివనింద పరా ఏ చ వేదనింద, శివనింద కంటే చాలా ఘోరమైనటువంటి మహాపాపం లేదండి, అన్ని పాపములకు ప్రాయశ్చిత్తం ఉంది, శివనిందకు మాత్రం పాపం లేదు. శివనిందకు కాశీలో ఎక్కడైనా ఏ బ్రహ్మాండంలో ఏ లోకంలో ఎక్కడ చేసినా ప్రాయశ్చిత్తం ఒక కాశీలో ఉంది, ఆ సందర్భం వచ్చినప్పుడు చెబుతా. శివనిందాపరా ఏచ వేదనిందాపరా అయచ వేదనిందాపరపరాయణులు, వేదమును నిందించేవాళ్ళు రావద్దు, వేదాచారమునకు విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు రావద్దు. వారణసి నసేవ్య, ఇతరులకు ద్రోహ చింతన చేసేవాళ్ళు రాకూడదు. ఇదంతానండి కాశీకి రాకూడనటువంటి వాళ్ళు, ఇతరులపైన ఈర్ష్య గల వాళ్ళు రాకూడదు, ఇతరులను బాధలు పెట్టేవాళ్ళు రావాలి. తేషాం కాశీం నసిద్ధయే, వాళ్ళకి అక్కడ సిద్ధించదు వాళ్ళ కోరికలు. మనసాభినయే కాశీం అభినందంతి దుర్ధియ, కనీసం మనస్సులోనైనా కాశీని అభినందించాలి. మనస్సులో కూడా కాశీని అభినందించని వాళ్ళు ఉంటారే దుర్మార్గులు, వాళ్ళకు మోక్షం రాదు కాశీకి వచ్చినా సరేను అన్నాడు. కాశీకి వచ్చి ఏ విధంగా అన్నదండి, ఇదంతా మురిగ్గా ఉంది, ఈ సందులు ఇరుగ్గా ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ పట్టినా గోమయాలు ఉంటూ ఉంటాయి, పశువులు తిరుగుతూ ఉంటాయి, ఇరుకు సందులు అని అంటారే, వాళ్ళు కాశీ రాకుండా ఉండటం మంచిది, వచ్చినా వాళ్ళకు మోక్షం అనేది రాదుగాక రాదు అని చెప్పి చెబుతున్నారు. నిర్వాణ ఆ మాట కూడా వింటానికి వీలేదు వాళ్ళు అన్నాడు. జ్ఞానేన నవినా మోక్ష క్వచిదస్తి ఇహభూతలే, జ్ఞానం లేకపోతే మోక్షం రాదు. తజ్ఞానం నవరతై లభ్యం తులా పురుషదానై దానైశ్చ దేశే కాలే చ విధినా పాత్రేభ్య ప్రతిపాదితై. సరే ఆ మోక్షం అనేది మిగిలిన ఈ వ్రతాల వల్ల, చాంద్రాయణాది వ్రతాల వల్ల, తులా పురుషాది దానముల వల్ల, ఇంకా దేశ కాలములకు విధి ప్రకారంగా పాత్రులైన వాళ్ళకి ఇవ్వటం వల్ల, యమ నియమాదుల వల్ల, బ్రహ్మచర్యాదుల వల్ల, వీటన్నిటి వల్లనే, అర్చనల వల్ల, శరీరం శోషణ చేసుకోండే తపస్సుల వల్ల, మహామంత్రములు జపించడం వల్ల, గురువుగారు చెప్పిన మంత్రాలన్నీ జపించడం వల్ల, వేదాధ్యయనం చేయటం వల్ల, తర్వాత అగ్ని సేవ చేయటం వల్ల అగ్నిని బాగా అగ్నిహోత్రాలు చేసి గురువుల సేవించడం వల్ల శ్రాద్ధములు పితృదేవతలకు శ్రాద్ధం అర్పించడం వల్ల దేవతార్చన వల్ల ఇంకా అనేక తీర్థ ములలోకి వెళ్ళటం వల్ల జ్ఞానం సమధిగమ్యతే వీటి వల్ల జ్ఞానం అనేది రాదు. పాపక్షయం అవుతుంది, పుణ్యం వస్తుంది, జ్ఞానం అనేది రాదు. నా యోగే న వినా జ్ఞానం యోగస్తత్వార్థశీలం. ఒక్క యోగం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుంది, వేరే రాదు. యోగం అంటే ఏంటంటే చిత్త యోగశ్చిత్తవృత్తి నిరోధక అని చెప్పి చెప్పారన్నమాట. అంటే తత్వార్థశీలం అంటే నిధిధ్యాసాదుల చేత ఆ పరబ్రహ్మని సేవించడం, ధ్యానం చేయటం వల్ల అప్పుడు మాత్రమే అటువంటి యోగం వల్ల మాత్రమే మనకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. గురువు ఉపది అది కూడా గురువుగారు ఉపదేశించిన మార్గంలో వెళ్ళాలి. ఎల్లప్పుడూ రోజు దానికి అభ్యాసం చేయాలి. ఆ విధానానికి మధ్యలో అనేకమైనటువంటి అంతరాయములు కలుగుతూ ఉంటాయి, మనకు కొన్ని మహిమలు వస్తూ ఉంటాయి, దూరశ్రవణాదులు ఇలాంటివన్నీ. అప్పుడే అంతటితోటే మనం అవన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాం, తద్వారా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అయ్యా. అందువల్ల జ్ఞానం అనేటువంటిది అతో నప్రాప్త్యతే జ్ఞానం యోగాదేకేన జన్మన. ఒక్క జన్మలో మాత్రం యోగం వల్ల జ్ఞానం కూడా రాదు. యోగం వల్ల జ్ఞానం వస్తుంది కానీ ఒక్క జన్మలో రాదు, దానిలో అంతరాయాలు చాలా ఉంటూ ఉంటాయి. రోజు అభ్యాసం చేయాలి ఇవన్నీ ఉన్నాయి. వినా తపో జపాధ్యైష్ట వినా యోగేన సువ్రత నిశ్రేయో లభ్యతే కాశ్యాం ఇహ ఏకైవ జన్మన. ఇక్కడ యోగములు అవసరం లేదు, తపములు అవసరం లేదు, జపములు అవసరం లేదు. అయినప్పటికీ ఈ కాశీలో ఇహ ఏకేనైవ జన్మన, ఒకే ఒక జన్మలో ఇక్కడ మోక్షం వస్తుంది, విదేహ కైవల్యం ఇక్కడ వస్తూ ఉంటుంది. త్వయా శుద్ధ ధియా కాశ్యాం యశ్రేయస్సముపార్జితం. నీవు శుద్ధమైన మనస్సుతో కాశీలో చాలా శ్రేయస్సు చేసావయ్యా, చాలా మంచి పనులు చేసావుగా. కాశీలో సంవత్సరకాలం ఉన్నాడు కదండి శివశర్మ, అందువల్ల ఉన్నదే తచ్చ్రేయసోపి ఉదర్కస్తే. దాని భవిష్యత్తులో నీకు దాని యొక్క పరిణామం చాలా గొప్పగా ఉందయ్యా, అది ముందు ముందు నువ్వు యొక్క ఫలాన్ని అనుభవిస్తావు. విత్వేది విరరామాయ ఈ రకంగా చెప్పి బ్రహ్మగారు విరమించాడండి. ఇది శివశర్మతో చెప్పాడు, కాశీ యొక్క గొప్పతనాన్ని ఆ రకంగా వర్ణించారన్నమాట. ఇది స్కందపురాణే కాశీఖండే బ్రహ్మకృత కాశీ ప్రశంసానామ ద్వావింశోధ్యాయ సమాప్త. కాశీ విశిష్టత వచ్చేటప్పటికి కొద్దిగా తొందరగా వెళ్ళలేము, విడిచిపెట్టలేము ఏ ఒక్క శ్లోకాన్ని. ఇప్పుడు త్రయోదశ అధ్యాయం అండి, 23వ అధ్యాయానికి వచ్చాం. బ్రహ్మగారు అడుగుతున్నాడండి, ఈ విశ్వ శివశర్మ అన్నాడు, ఏమండి నాకు కొద్ది సందేహం ఉన్నది మీతో, నేను అడగాలనుకుంటున్నాను, భయం వల్ల నేను అడగలేకపోతున్నాను. బ్రహ్మగారు అన్నాడు, నీ మనస్సులో ఏముందో నాకు తెలిసింది లేవయ్యా, నువ్వేం అడగాల్సిన పని లేదు. నువ్వు నాకు ఇంకా మోక్షం రాలేదు, రావటం లేదే అనే కదా నువ్వు అడగదలుచుకున్న ప్రశ్న అన్నాడు. ఈయన విష్ణు వైకుంఠానికి లోకానికి వెళ్తున్నాడండి, వైకుంఠ లోకానికి వెళితే మోక్షం అంటే మోక్షమే, అది సాయుధ్యముక్తి కాదు, మళ్ళీ విదేహ కైవల్యం కాదు, అది సారూప్య సాలోక్య సామూప్య ముక్తుల్లోనికి వస్తుంది. వాళ్ళు అక్కడ స్వర్గంలో లాగానే ఆ పుణ్యక్షీణం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలోనికి వస్తారు. కాబట్టి నాకు ముక్తి లేదు అని అంటే ఇక్కడ సాయుధ్యముక్తి లేదు, నాకు మళ్ళీ తిరిగి జన్మలేని స్థితి లేదు అని ఈ రకంగా దానికి ప్రశ్న చేశారన్నమాట. ఆయన అడిగితే ఆయన, ఈ విష్ణుగణాలకు తెలియంది ఏమీ లేదయ్యా, భవిష్యత్ జరిగింది జరగబోయేది అన్నీ తెలుసులే, నీ సందేహానికి వాళ్ళు చెబుతారులేని ఇంకా ఆయన కాస్త వెళ్ళిపోయినాడు. బ్రహ్మగారు కాస్త అంతర్ధానం చెందిపోయినారు. క్రియ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతున్నదండి. వృక్షామి అన్యచ్చ, మిమ్మల్ని మరొక విషయం అడుగుతున్నా నేను విష్ణుగణాలని అడుగుతున్నాడు. కాంచీపురి, ఉజ్జయిని, ద్వారకా, కాశీ, అయోధ్య, హరిద్వారు, మధురాపురి ఇవన్నీ మోక్షక్షేత్రాలని చెప్పి ముక్తి క్షేత్రాలు అన్నారు కదా, ఈ సప్తము ఏడు. మరి మిగిలినటువంటి ఆరు పురాలలో, కాశీ తప్ప ఆరు పురాలలో ముక్తి ఉన్నట్లు చెప్పడంలో, ఒక కాశీలోనే ముక్తి ఉన్నట్లుగా ప్రతిష్ఠితమైనట్లు మరి బ్రహ్మగారి మాటలను బట్టి నాకు అర్థమైంది. ముక్తి విశ్వసృజా తత్కిం మమ ముక్తిర్న సంప్రతి, కాశీలోనే ప్రతిష్ఠితమైనట్లు బ్రహ్మగారు చెప్పాడు, అంటే నాకు ముక్తి లేనట్లేనా అని విష్ణుగణాలని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పడం ప్రారంభించారండి, నాయనా మీకు యథార్థం చెబుతున్నాను, నువ్వు అడిగిన దానికి వినవయ్యా ఓ పుణ్యాత్ముడా, మాకు ఈ విషయాలనే విష్ణుదేవుని యొక్క అనుగ్రహం వల్ల మాకు అన్నీ కూడా తెలుసయ్యా. ఈ సూర్యచంద్రులు ఉన్నటువంటి వరకు కూడా ఇక్కడ లోకముల యొక్క స్థితిని చెబుతున్నాడండి. ఇదంతా కూడా ఈ సముద్రములతో వలయితమైన ఈ భూమి, ఇదంతా కూడా ఈ భూమి అనుకుంటుందయ్యా. దీన్ని భూమండలము అని చెప్పిన అంటారు. ఇదంతా కూడా దీనిపైన ఆకాశ మండలం ఉన్నదయ్యా. ఈ భూమి ఎంతో మళ్ళీ అంత విస్తారమైనటువంటిది ఆకాశ మండలం ఉన్నది. దేనిపైన ఏది ఉన్నదో ఎంత దూరమో చెబుతున్నాడండి. భూమి కంటే కూడా అక్కడ లక్ష యోజనాల దూరంలో సూర్యమండలం ఉందయ్యా, సూర్యుడున్నాడు. సూర్యుని కంటే లక్ష యోజనాల దూరంలో చంద్రమండలం ఉందయ్యా. చంద్రుని కంటే ఒక లక్ష యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ లక్ష యోజనాల దూరంలో బుధలోకం ఉన్నది. ఇవరకు చెప్పిన లోకాలన్నీ చెబుతున్నాడండి. బుధలోకం కంటే ఒక లక్ష యోజనాల దూరంలో శుక్రలోకం ఉంది. శుక్రలోకం కంటే లక్ష యోజనాల దూరంలో కుజుని యొక్క లోకం ఉంది. ఆ కుజుని యొక్క లోకం కంటే కూడా లక్ష యోజనాల రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి లోకం ఉంది. బృహస్పతి లోకం కంటే కూడా 200,000 యోజనాల దూరంలో శనైశ్చర లోకం ఉంది. ఈ లోకాలన్నింటిని గురించి చెప్పుకున్నాం. శనైశ్చర లోకం నుంచి 100,000 పైకి కనుక వెళితే సప్తర్షి మండలం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయ్యా. మనమే భూమండలం అంటే ఏదంటే పాదములతో ఎంతవరకు మనం వెళ్ళగలమో, ఈ సముద్రాలు, ద్వీపాలు, పర్వతములు, కాననములు ఇవంతా కూడి ఉన్నదే, ఇదంతా కూడా భూలోకం అంటూ ఉంటారు. భూలోకం నుంచి సూర్యమండలం వరకు ఉన్నదానంతా కూడా భువర్లోకం అంటారు. భూ భువ స్వహ అని చెప్పుకుంటున్నాం కదండి. భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అని చెప్పుకుంటున్నాం కదా. అక్కడి నుంచి సూర్యుడి నుంచి ధ్రువలోకం వరకు స్వర్గలోకం అండి. ఈ పిశాచ కుక్ష కాదు అనేక లోకాలు వచ్చినాయే, ఇదంతా కూడా స్వర్గలోకం అనిపించుకుంటూ ఉంటుంది. ధ్రువలోకం దాకా అంటే మళ్ళీ తపోలోకం, మహోలోకం, ఆ జనలోకం, అది స్వర్గంకి పైన ఉన్నటువంటి లోకాలన్నమాట. భూమి నుండి 1,00,000,000 దూరంలో మహర్లోకం ఉంది. దానిపైన 1,00,000,000 దూరంలో జనలోకం ఉంది. అక్కడి నుంచి భూమిపై నుంచి 4,00,000,000 దూరంలో తపోలోకం ఉందయ్యా. అక్కడి నుంచి భూమి నుంచి 8,00,000,000 దూరంలో సత్యలోకం ఉంది. సత్యలోకం పైన వైకుంఠలోకం ఉంది. అది భూమి దగ్గర నుంచి 16,00,000,000 దూరంలో ఉందయ్యా వైకుంఠం. దానికంటే అక్కడే సర్వములకు అభయప్రదాత అయిన సాక్షాత్తు లక్ష్మీపతి అక్కడ విరాజిల్లుతూ ఉంటాడయ్యా. మళ్ళీ ఆ వైకుంఠము నుండి 16 కోట్ల అన్నమాట. ఇంకా పైన ఉన్నదే ఎత్తున మహాదేవుని యొక్క స్థానం ఉన్నదయ్యా. అది మహాకైలాసం అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. ఆ కైలాసంలో సర్వస్వరూపుడు, సర్వశ్రేష్ఠుడు, భగవంతుడు అయినటువంటి శివుడు, పార్వతి, గణపతి, స్వామి కార్తీకుడు, నంది మొదలైనటువంటి వాళ్లతో నివాసం చేస్తూ ఉంటాడయ్యా. ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ఒక లీల, అది ఒక ఆట ఆయనకి, ఆ భగవంతునికి, ఆ పరమేశ్వరుడికి. ఆయన తన యొక్క లీలామూర్తి చేతన ఉన్నదే, అంటే తన లీల చేత అంటే తన మాయతో, మాయ వల్ల అన్నమాట. ఆ మాయ చేత ఉన్నదే లీలామూర్తినితో ధరించినటువంటి వాడై ఆయన ఆ విశ్వేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధమై ఉన్నాడయ్యా భగవానుడు. ఆయన ఈ జగత్తునంతా కూడా ఆజ్ఞాపించేవాడు ఆయన. ఆయన్ని చూచి భీషాస్మాద్వాత ఇలా చెబుతూ ఉన్నాయి. వాయుదేవుడు భయపడతాడు, సూర్యుడు భయపడతాడు, అందరూ సకాలంలో వారి వారి పనులు నిర్వర్తిస్తూ ఉంటారని శృతులు చెబుతూ ఉన్నాయి. అందరినీ కూడా ఆజ్ఞాపించేటువంటి వాడు ఆ మహానుభావుడయ్యా. ఆయన ఈ బ్రహ్మాండమునంతటికీ శాసకుడు. ఆయనను మళ్ళీ శాసించేవాడు ఎవడూ లేడు. ఆయనే ఈ సృష్టి స్థితి లయములు చేసేటువంటి మహానుభావుడు. సర్వజ్ఞ ఏకస్సప్రోక్త స్వేచ్ఛాధీన విచేష్టిత, ఆయన సర్వజ్ఞుడు అని చెబుతూ ఉంటారు. తన యొక్క ఇచ్ఛానుసారం కూడా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు. ఇచ్చా ఆయనకు మరొకడు ఆయన్ని ప్రవర్తింపజేసేవాడు లేడు. ఆయన నివర్తింపజేసేవాడు లేదు, ఒక పనిని చేయించేవాడు లేదు, అందరి నుంచి కాదని అడ్డగించేవాళ్ళు కూడా లేరు. ఆయనకు ఆకారము లేదు, అలాంటి పరబ్రహ్మము ఆయనే. ఆకారం ఉన్నటువంటి బ్రహ్మ ఆయనే. శృతిచోదితమైన నిరాకార బ్రహ్మము ఆయనే, సాకారమైనటువంటి బ్రహ్మ ఆయనే. ఆయన సర్వవ్యాపి, ఆయన సచ్చిదానంద స్వరూపుడు. తర్వాతనే ద్వైత, ఆయనకంటే రెండవది లేదు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ద్వైత వివర్జితుడు ఆయన. అందరి అన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణముల కంటే పరమైనది ఏదైతే ఉందో దానికి కూడా మిక్కిలి పరతరమైనటువంటి వాడా మహానుభావుడు. ఆనందం బ్రహ్మణో రూపం శృతయోయత్ బ్రహ్మ యొక్క రూపం ఏంటంటే ఆనందం అంటున్నారు. ఆనందమే బ్రహ్మ అని చెప్పినట్టున్నారు. ఆ పరబ్రహ్మయే ఆనంద స్వరూపమే ఆ మహానుభావుడు, ఆ శివుడు. అదే అందుకే ఆనందవనం అండి దానికి. అదే సాక్షాత్ ఆనందం అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపమే కాబట్టి ఆనందం. మళ్ళీ తోటలు ఉన్నాయి, వృక్షములు ఉన్నాయి, అందరికీ ఆనందంగా ఆహ్లాదకరంగా శివ పార్వతీ శివులకు ఉన్నది కాబట్టి ఆనందవనం. అది మామూలు లౌకికమైన అర్థం. అసలైన అర్థం అక్కడ ఆనందవనం అంటే సాక్షాత్తు ఆనందం అంటే పరబ్రహ్మే, ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ కాశికానగరం. సంవిదంతే నయం వేద విష్ణువులు వేదములు తెలుసుకోలేవు ఆయన గురించి, విష్ణువు ఆయన గురించి సమగ్రంగా తెలియలేవు. వాక్కులే ఎతో వాచో నివర్తంతే అక్రాప్యం, మనస్సుతో సహా మన వాక్కులు కూడా ఆయన గురించి తెలుసుకోలేవయ్యా. ఆయన గురించి ఎవరయ్యా తెలుసుకోవాలంటే ఆయన గురించి ఆయనే తెలుసుకోవాలి. ఆయన సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడయ్యా, అందరి హృదయాలలో ఉంటాడే, అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆ పరంజ్యోతి ఆయన. యోగులకు మాత్రమే ఆయన గోచరమవుతూ ఉంటాడు. ఆయన ఇటువంటి వాడు అని చెప్పి మనం చెప్పడానికి వీల్లేదు. ఏ ప్రమాణంతో కూడా ఒక ఉపమానం చూపి ఆయన అలా ఉంటాడు ఇలా ఉంటాడని చెప్పి చెప్పడానికి వీల్లేదయ్యా. ఏ ప్రమాణములకు కూడా, అనుమానాది ప్రమాణముల వేటికి కూడా ఆయన గురించి తెలుసుకోవడం గోచరం కాదయ్యా. ఆయన అనేక రూపములు ధరిస్తూ ఉంటాడు తన మాయ వల్ల, కానీ ఆయనకు అసలు రూపం లేదు. ఆ మాయ వల్ల ఈ జగత్తుగా అనేక రూపములుగా ఆయన వివర్తనం చెందుతూ ఉంటాడు. ఆయన అంతటా ఉంటాడు, ఇక్కడ లేడు అక్కడ లేడని సందేహం లేదు, కానీ ఆయన మనకు గోచరించడు. ఆయన అనంతుడయ్యా, ఆయనే సర్వ అన్నీ తెలిసినటువంటి వాడయ్యా. ఆయనకు ఈ కర్మ సంబంధాలు ఏమీ లేవు, కర్మవర్జితుడయ్యా. తస్య ఇదం ఐశ్వర్యం రూపం ఖండచంద్రావతం సగం, ఇదంతా ఈ ఐశ్వర్యమైనటువంటి రూపం అంతా ఆయన రూపం ఉందే, ఇదంతా కూడా ఈశ్వర సంబంధమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన కంఠం నీలంగా ఉంటుంది, శిరస్సు పైన చంద్రుడు అర్ధచంద్రుడు ఉంటూ ఉంటాడు, ఆ పాల నేత్రమునందు అగ్ని ఉంటూ ఉంటాడు, అగ్ని నేత్రం ఉంటూ ఉంటుంది, అర్ధ వామార్థ భాగంలో పార్వతీదేవి ఉంటూ ఉంటుంది, తర్వాత భుజకీర్తులుగా శేషుని నాగములు ధరిస్తూ ఉంటాడు, శిరస్సు పైన గంగ ఆ జటాతటం పైన తడుపు చేస్తూ ఉంటూ ఉంటుంది. తర్వాత ఆయన ఆ మన్మధుణ్ణి చంపడం వల్ల వచ్చినటువంటి ఆ రజపుంజమునున్నదే దాని చేత పూజింపబడినటువంటి అవయములతో ఆయన ప్రకాశిస్తూ ఉంటూ ఉంటాడు. అనేక మహామహావ్యాళములన్నీ కూడా ఆయనను అలంకరించుకొని ఉంటాడు. ఆయన రథం ఏమిటయ్యా అంటే మహోక్షము, మహావృషభం. ఆయన యొక్క ధనస్సు పేరు అజగవము. ఆయన గజాజనం ఉత్తరీయంగా వేసుకుంటూ ఉంటాడు. ఐదు ముఖములు కలిగి ఉంటాడు. ఆయన రూపాన్ని వర్ణిస్తున్నాడు పంచముఖుడు ఆయన. ఆయన ఆయన చూస్తే మృత్యువు భయపడుతూ ఉంటాడు. మహాబలము కలిగినటువంటి గణములందరూ కూడా ఆయన చుట్టూ ఉంటారు. ప్రమథగణాలు శరణార్థులను అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. నమస్కరించినటువంటి వాళ్లకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మన మనోరథములకు మనకు ఊహించలేనటువంటి వరదానములు మనకు ఇస్తూ ఉంటాడు ఆ మహానుభావుడు. ఆయన తత్వస్వరూపుడు, ఆయన రూపమునకు అతీతుడమైనటువంటి వాడు. అది ఆ మహానుభావుడు. ఆ రుద్రరూపం అలాంటిది. రుత్ అంటే దుఃఖములు, సంసార దుఃఖమును నుండి నశింపజేసేవాడు కాబట్టి రుద్రుడు ఆయన. సర్వం వ్యాప్య అవతిష్టత, ఈ సర్వభూ బ్రహ్మాండములను వ్యాపించి ఆయన ఉన్నాడయ్యా. ఆయన ఆకారం లేనివాడైనా మాయ వల్ల సాకారుడుగా ఉంటూ ఉంటాడు. అన్నిటికీ కారణం ఆ శివుడే. మనకు ముక్తి కావాలన్నా భుక్తి కావాలన్నా ఆయనే మనకు కారణం. నా శివాత్ మోక్షదో అపరహ, మోక్షం ఇవ్వాలంటే శివుడు తప్ప ఇంకెవరు లేరయ్యా. యథా తేనాఖిలం చేతత్ పార్వతీపతి సాత్కృతం, ఈ జగత్తంతా కూడా పార్వతీపతి అయిన శివుడి యొక్క అధీనంలో ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా, ఈ దృశ్యాదృశ్యమైనటువంటి ఈ జగత్తంతా కూడా. తథా మృడానీక అంటే పంచాముఖుడుగా దృశ్యం, నిర్గుణ నిరాకారంగా అదృశ్యంగా ఉంటాడు. అటువంటి రూపం కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉన్నది ఇదంతా కూడా. ఈ జగత్తంతా కూడా ఆయన ఏమనుకున్నాడు అంటే విష్ణుమూర్తికి తన యొక్క డ్యూటీస్ అన్నీ అప్పగిద్దాం అనుకున్నాడండి. తన ఐశ్వర్యం అంతా కూడా, తన శక్తి అంతా కూడా ఈ సృష్టి స్థితి లయములు అనేటువంటిది హాయిగా విష్ణుమూర్తికి సమర్పించేసి హాయిగా ఆయన తపస్సు చేసుకుంటూ సమాధి స్థితిలో హాయిగా విహరిద్దామని చెప్పి అనుకున్నాడు. యథా శివస్తథా విష్ణు, యథా విష్ణుస్తథా శివ. మనకి భేదం పనికిరాదండి, శివుడు ఎలాగో విష్ణు అలాగే, విష్ణు ఎంతడో శివుడు అంతే. అంతరం శివ విష్ణు వచ్చ మనాగమి నవిద్యతే, శివ విష్ణువుల మధ్యలో భేదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు మనం భావించరాదు. ఒకనాడు బ్రహ్మాది దేవతలందరినీ, దేవతాగణములందరినీ కూడా పరమేశ్వరుడు పిలిచాడు. అలాగే విద్యాధులను, నాగులను, సిద్ధ గంధర్వ చారణులను, అలాగే వాళ్ళందరినీ పిలిచాడు. తన సింహాసనంతో సమానంగా ఒక ఉన్నతమైనటువంటి దివ్యమైన ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని పిలిపించి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనోహరమైనటువంటి ఛత్రం ఏర్పాటు చేశాడు. ఆ ఛత్రం ఎంత దివ్యంగా ఉందో చెప్పడానికి వీళ్ళ కోటి చువ్వలు ఉన్నాయి ఆ ఒడుక్కండి. ఇది విశ్వకర్మ నిర్మించాడు. అది చాలా తెల్లగా ఉన్నది. దాని దండం రత్నాలమయమైనటువంటి దండం ఉన్నది. సో చుట్టూ కూడా పెద్ద పెద్ద ముత్యాలన్నీ వేలాడుతూ ఉన్నాయి. ఆ పైన కలశం పెట్టి ఉన్నది. అపరిష్ట పైన ఛత్రం పైన అది సహస్ర యోజనముల యొక్క వైశాల్యం కలిగి ఉన్నది. సర్వరత్నమయమైన ఉన్నది. చాలా దివ్యమైనటువంటిది, శుభమైనటువంటిది. పట్టుదారములతో అన్నీ కూడా తయారు చేసిన చామరములతో అలంకరింపబడి ఉన్నది. దానిలో అలా గాలి వీచడానికి వీలుగా రాజుని పట్టాభిషేకం చేయవలసి ఇప్పుడు కావలసినటువంటి సర్వ ఔషధులు అవన్నీ కూడా తీసుకొని వచ్చాడు. అక్కడ తీర్థములన్నీ స్వయంగా వచ్చేసినాయి. సముద్రాలు తీర్థాలన్నీ కూడా పంచకుంభములతో మనోహరంతో ఆ నీళ్ళన్నీ కూడా నింపారు. అలాగే తెల్ల ఆవాలు, అక్షతలు, దూర్వ మొదలైనటువంటి వాటిని బాగా మంత్రించారు. వాటిలో అన్నీ ఉంచారు. దేవానాం దేవతలందరూ వచ్చారు. ఋషులు వచ్చారు, సిద్ధులు వచ్చారు, నాగులు వచ్చారు. ఇంకా వీళ్ళందరూ కూడానే వాళ్ళ కన్యలందరూ వచ్చారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాళ్ళలోంచి 16 ఈ దేవత, ఈ ఋషులు, సిద్ధులు, నాగులు, కన్యలు వచ్చారు. వాళ్ళంతా వీణ, మృదంగ మొదలైనటువంటి రకరకాల వాయిద్యాలతో వచ్చేసారు. వాళ్ళు చక్కగా కమ్మగా వాళ్ళు పాడుతూ ఉన్నారు. వేదం ఒకవైపు బ్రహ్మాండంగా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆకాశం అంతా కూడా నిండిపోతూ ఉన్నది. చాలా శుభమైన తిథి నాడు, శుభమైన లగ్నం నందు తారాచంద్రబలం చక్కగా ఉన్నటువంటి రోజు నా ఆయన శిరస్సు పైన చక్కటి కిరీటం, దివ్యమైన కిరీటాన్ని ఉంచాడండి పార్వతీపతి. ఆ పరమేశ్వరుడు పార్వతీతో దేవితో కూడి విష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు పైన ఒక బంగారు కిరీటం ఉంచాడు. చాలా గొప్ప కిరీటాన్ని ఉంచాడు ఇక్కడ. ఇది విష్ణుమూర్తి యొక్క పట్టాభిషేకం అండి ఈ కథ. ఇది చాలా దివ్యమైన కథ. దీన్ని వినటం వల్ల దాని ఫలితం చాలా గొప్పగా ఉంటూ ఉంటుంది. రమ్యం చాలా చూడటానికి చాలా మంగళప్రదంగా ఉంది. చక్కగానే పార్వతీదేవి చక్కగా అలంకరించింది. ఆ లక్ష్మీదేవితో పాటు ఆయన అక్కడ కూర్చో ఉన్నాడు. బాగా శోభిస్తూ ఉన్నాడు మహాకాంతితో శ్రీ మహావిష్ణువు. ఆ విశ్వేశ్వరుడు బ్రహ్మాండ మండపంలో ఈ మొత్తానికి అధికారము నీదేను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించాడండి. మన ప్రధానమంత్రులను రాష్ట్రపతి గారు చేయించినట్లు శ్రీ మహావిష్ణువు చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించాడు. మొత్తం కూడా సమస్త చతుర్దశ భువనాధిపత్యాన్ని ఆయన కట్టబెట్టాడు. దత్తం సమస్తం ఐశ్వర్యం అంటే ఈశ్వరుడికి సంబంధించిందండి. ఐశ్వర్యం అంటే ఆ ఐశ్వర్యం మొత్తం కూడా ఆయనకి చేసేశాడు. నిజం అని ఇంకా తనది ఇంకా ఇతరమైన అన్నీ ఇచ్చేసాడు. తతస్తుష్టావ దేవేశ దేవదేవుడైనటువంటి ఆ మహానుభావుడు, ఆ పరమేశ్వరుడు, ఉమాపతి, ప్రమద గణాలతో పాటు ఆ శార్ంగధన్వి అయిన శ్రీ మహావిష్ణువుని బాగా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి, ఏమయ్యా బ్రహ్మ, మమ వంజస్త్వయం విష్ణు ప్రణమత్వము హరిం, ఈ విష్ణువు నాకు నమస్కరింపదగిన వాడయ్యా, నువ్వు కూడా నమస్కారం చేయమన్నాడండి. ఎవరిని? బ్రహ్మగారిని. వెంటనే ముందు పెద్దవాళ్ళ మనం ఆచరిస్తే కదా వాళ్ళు ఆచరించేది. శ్రీ మహావిష్ణువుకు ఆయన నమస్కారం చేశాడు. గరుడద్వయం తతో గణేశ్వరై సర్వై, గణాధిపతులు, బ్రహ్మ, మరుద్గణాలు, యోగులు, సనకాదులు, సిద్ధులు, దేవర్షులు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అప్సరులు, గుక్షకులు, చారులు, చారగణం, వీళ్ళంతా శేష, వాసుకి, తక్షక, ఒకటేనండి గరుడాది పక్షులు, కిన్నరులు, స్థావర జంగమములు, జయ 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 జయ, నమోస్తు 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 అని నమస్కారాలు చేశారు. తతో హరిర్మహేశేన సంసద్ జుసదాంసద దేవసభలో అప్పుడు అంటున్నాడండి శ్రీ మహావిష్ణు పరమేశ్వరుడు, ఓ జయ జయ నాదాలు బాగా మోగుతూ ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు శ్రీ మహావిష్ణువుతో దేవదేవుడు, త్వం కర్త సర్వభూతానాం పాతాహర్త త్వమేవచ, ఈ సర్వప్రాణులకు నువ్వే కర్తవి, నువ్వే రక్షకుడవి, నువ్వే లయకర్తవి. నువ్వు పాతాహర్త త్వమేవ జగదాం పూజ్య త్వమేవ జగదీశ్వర, నువ్వే ఈ జగత్తుకు పూజింపదగిన వాడివి, నువ్వే ఈ జగన్నాథుడివి, విశ్వనాథుడివి. దాతా ధర్మార్థ కామానం, నువ్వు ధర్మ అర్ధకామములకు దాత అన్నాడు. మోక్షాన్ని వదిలిపెట్టాడు, గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఇక్కడ మోక్షం ఆయన ఇస్తాడు, ధర్మార్థకామములు ఈయన ఇస్తాడు. దాతా ధర్మార్థ కామానం, ధర్మార్థ కామములకు నువ్వు దాతవి. శాస్త్ర దుర్న ఎవడన్నా తప్పుడు పనులు చేస్తే వాళ్ళందరినీ శిక్షించేవాడివి నువ్వే. నీకు యుద్ధంలో పరాజయం అంటూ ఉండదు. మన ఇద్దరికి యుద్ధం వచ్చినా నువ్వే జయాన్ని పొందుతావు. మమాపి భవిష్యసి, యుద్ధంలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ఉన్నది. ఇదివరకు మనం చెప్పుకున్నాం మొట్టమొదట్లో సృష్టి ప్రారంభంలో. ఈ మూడు శక్తులను నీకు ఇచ్చేసేస్తూ ఉన్నాను. శక్తిత్రయం ఇదం విష్ణు. ఈ మూడు శక్తులను నువ్వు తీసుకో. తదో నిన్ను ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళని నేను శిక్షిస్తాను ప్రయత్నపూర్వకంగా. నీకు ఓ విష్ణు, నీకు ఎవరైనా భక్తులు కానీ వాళ్ళ నీ భక్తులు ఎవరైనా ఉంటే నేను వాళ్లకు మోక్షం ఇస్తూ ఉంటాను. తద్భక్తానాం మయా విష్ణు దేయం నిర్వాణముత్తమం, నీ భక్తులకు నేను మోక్షాన్ని ఇస్తూ ఉంటాను. మాయాం చాపి గృహాణే మాం దృష్టి, ఈ మాయను కూడా నువ్వు తీసుకో. దీనివల్లనే ఈ జగత్తునంతా కూడా సృష్టించడం జరుగుతుంది. ఇది చాలా దుర్లభమైనటువంటిది, ఎవరికీ ఇది లొంగేది కాదు ఈ మాయా అనేటువంటిది. ఈ మాయకు వశంగాని వాళ్ళు ఎవరూ ఉండరు. యథా సమ్మోహితం విశ్వం అకించిజ్ఞం భవిష్యసి, ఈ అందరినీ సమ్మోహనం చేసి వీళ్ళందరినీ కూడా దరిద్ర మోహపాశంలో ఇచ్చేసేస్తూ ఉంటుంది. ఇది చెయ్యరాని పని ఇంకా ఏదీ లేదండి. నువ్వు నా వామబాహువు, నువ్వే దక్షిణ ఉన్నదే ఆ పితామహుడు కుడి బాహు బ్రహ్మ. అస్యాపి చ విధే పాత జనితాపి భవిష్యసి, నువ్వు ఈయనకు ఏదైనా కష్టం వస్తే ఈయన రక్షించేవాడి నువ్వే, ఈయనకు కూడా నువ్వు తండ్రివే. మరి ఆ తర్వాత మరి ఎన్నో సార్లు మళ్ళీ బ్రహ్మగారు ప్రళయం రావటం, మళ్ళీ బ్రహ్మ యొక్క నాభికమలలో నుంచి బ్రహ్మ రావటం ఇవన్నీ జరిగినాయి. ఇది మొట్టమొదటి సమయంలో చేసిన పని అన్నమాట. అందువల్ల ఉన్నదే బ్రహ్మకు కూడా నువ్వు తండ్రి అవుతూ ఉంటావు. నువ్వు వైకుంఠ ఐశ్వర్యాన్నంతా కూడా పొందుతూ ఉంటాడు అని చెప్పి ఈ రకంగా చెప్పి ఆ కైలాసంలో ప్రమదగణాలతో చక్కగా ఆయనకు అప్పజెప్పేసి బాధ్యత అంతా ఆయనకు అప్పజెప్పేశాడండి. హాయిగా ఆయన విహరిస్తూ ఉన్నాడు కైలాసంలో. తదా ప్రభుతి దేవోసవు శాంగధన్వా గదాధర, అప్పటి నుండి గదాధరుడు శాంగధన్వుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఈ త్రైలోక్య అఖిలమైన త్రైలోక్యమును కూడా ముల్లోకములను శాసిస్తూ ఉన్నాడు, దానవులందరినీ శిక్షిస్తూ ఉన్నాడు. ఇది తే కథితా విప్ర లోకానాంచి, ఈ రకంగా లోకముల యొక్క పరిస్థితిని గురించి చెప్పారండి. ఎవరో విష్ణుగణాలు ఎవరికి చెప్పారండి ఇదంతా? శివశర్మకు చెప్పారు ఇదంతా. లోకముల పరిస్థితి, ఏ లోకాల పైన ఏ లోకాలు ఉన్నాయి, అసలు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇదానీ కథ ఇష్యావ, ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేసావు కదా, నాకు ఇక్కడ మోక్షం లేదా అని అన్నావు కదూ, అది చెబుతున్నాం విను ఏం అని చెప్పి. ఇప్పుడు ఇంకా ఇదంతు పరమాఖ్యానం శృణుయాద్య సమాహిత, ఇది చాలా గొప్ప ఆఖ్యానం అండి. ఇది ఎవరైతే శ్రద్ధతో ఏకాగ్రంతో వింటారో వారు స్వర్గలోకానికి వెళ్తారు, అధ తర్వాత కాశీకి వచ్చి మోక్షాన్ని పొందుతారండి. మొదట్లో స్వర్గం, అక్కడి నుంచి మళ్ళీ తర్వాత జన్మించి కాశీకి వచ్చి అక్కడ మోక్షాన్ని పొందుతారు. మోక్షం మాత్రం కాశీలోనే. ఎప్పుడెప్పుడు పఠించాలంటే ఈ అధ్యాయాన్ని గుర్తుంచుకోండి. యజ్ఞం జరుగుతున్నప్పుడు, వివాహాలప్పుడు, మంగళ కార్యాలు ఏవైనా సరే అప్పుడు, ఎక్కడన్నా రాజ్యాభిషేకాలు జరుగుతున్నాయి చూశారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు, అప్పుడు చదివితే వాళ్ళ పదవులు 5 ఏళ్ళు సుస్థిరంగా ఉంటాయండి. దేవాలయాలు, లింగ ప్రతిష్టలు, విష్ణు ఏమన్నా విష్ణువు శివుడు వీళ్ళందరూ లక్ష్మి వీళ్ళని ప్రతిష్టలు చేస్తారే అప్పుడు చదవాలి. అధికారములు ఏవైనా ఉద్యోగం అధిక ప్రమోషన్స్ వచ్చినప్పుడు అధికార దానములు చేస్తారే అప్పుడు చదవాలి. గృహప్రవేశాలప్పుడు చదవాలి. పఠితవ్యం ప్రయత్నమైన ఆ కార్యములు చక్కగా నెరవేరటం కొరకు ఈ అధ్యాయం చదవాలి. ఈ అధ్యాయం చదివితే గొప్ప పుణ్యం చెబుతున్నారండి. పుత్రులు లేనివాళ్ళు పుత్రులను పొందుతారు, ధనము లేనివాడు ధనవంతుడవుతాడు, వ్యాధులు ఉన్నవాడు దాని నుండి విముక్తునవుతాడు, రోగి అయినటువంటి వాడు, బంధనములు ఉన్నాయి జైల్లో ఉన్నవాడు జైల్లో నుంచి బయటకు వస్తాడు, లేదా ఈ సంసార బంధముల్లో ఉన్నవాడు ఈ బంధముల్లో ఈ పాశముల్లో నుంచి బయటికి వెళ్తాం. జప్యమేతత్ ప్రయత్నమైన సతతం, మంగళం కోరుకున్నవాళ్ళు ఈ అధ్యాయాన్ని ఎప్పుడూ చదవాలి. అమంగళములని శాంతిస్తాయి. ఇది హరి హరులకు ఇద్దరికీ కూడా ఇది చాలా ప్రియమైనటువంటిది ఈ అధ్యాయము. ఆ విష్ణుమూర్తి శివుడు కూడా తన ఎంతో ప్రియమైనటువంటి హరికి పట్టాభిషేకం చేశాడు. అందువల్ల ఇది ఇద్దరికీ కూడా చాలా ప్రియమైంది. అదే చతుర్వింశోధ్యాయ ప్రారంభ శివశర్మ పరమపదాన్ని పొందడంతో పూర్తవుతుందండి. అది శివశర్మం సరే చెబుతున్నారు, గణములు చెబుతున్నారు, నాయనా నీకు నీ యొక్క భవిష్యత్తు చెబుతున్నా వినవయ్యా, నువ్వు ఇప్పుడు విష్ణులోకానికి వచ్చేసేసావు, ఇక విష్ణులోకంలో ఉంటావు. ఎంతకాలం ఉంటావంటే బ్రహ్మగారు ఒక సంవత్సర కాలం ఉంటావు హాయిగా అప్సరసులతో వ్యవహరిస్తూ. అయితేనే ఇదంతా నీకు ఎలా వచ్చింది, ఈ సప్తపురుల్లో నువ్వు సేవించావు కదా, సుతీర్థ మరణ ఉపాత్త పుణ్యశేషేణ, హరిద్వార్లో నువ్వు మరణించావు, పుణ్యక్షేత్రం సుతీర్థం, ఆ పుణ్య విశేషం చేత నువ్వు విష్ణులోకంలో ఉంటావు. భవిష్యసి మహాపాలో నగరే నందివర్ధనే, దక్షిణ దేశంలో నందివర్ధన నగరానికి నువ్వు రాజు అవుతావు, చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తావు, నీ రాజ్యంలో లేనటువంటిది ఏమీ ఉండదని 4-5 పేజీలు వర్ణించారండి. ఆ వర్ణనను తీసేస్తున్నాం. చాలా చక్కగా అన్ని రకాల వైభవాలు ఎన్ని ఉంటాయో చెప్పడానికి వీళ్ళ ఆ రకంగా శ్లేషలతో చాలా చక్కగా వర్ణించారండి. 2 అర్థాలు వచ్చేటట్లుగా భలే అలంకారాలతో చాలా వర్ణించారు, చాలా బాగా ఉంటుంది. ఈ కాలంలో చెప్పడం కష్టం అన్నమాట. అంతా చక్కగా నువ్వు రాజ్యాన్ని పరిపాలిస్తావయ్యా, నీకే 10,000 మంది భార్యలు ఉంటావయ్యా, నీకు 100 మంది కొడుకులు ఉంటారయ్యా, వృద్ధకాళుడు అని నువ్వు ప్రఖ్యాతి చెందుతావు, నువ్వు పరపురంజయుడుగా ఖ్యాతి పొందుతావు, నువ్వు చాలా భయంకరమైనటువంటి వాడవై, నువ్వు శత్రువులందరినీ అన్ని యుద్ధాలలో నీకు బాగా యుద్ధం జయం కలుగుతుంది, నువ్వు బాగా నీ ధనంతో దానధర్మాదులు బాగా చేస్తావు, నువ్వు అనేక గుణములతో నిండి ఉంటావు, పూర్ణచంద్రుని వంటి తేజస్సుతో నువ్వు వెలుగుతూ ఉంటావయ్యా, నువ్వు ప్రజాపాలనతో కూడి ఉంటూ ఉంటావు. ఈ రకంగా నువ్వు ఉంటుండగానే పదారవిందం గోవిందం హృది జాయన్న తంద్రిత, ఈ రకంగా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా గోవింద నామస్మరణ మాత్రం వదలవు. విష్ణువుని నువ్వు ఎప్పుడు కూడా ఆయన పాదములను ధ్యానం చేస్తూ ఆ వాసుదేవ కథాలాపములను వింటూ ఉంటావయ్యా. ఇట్లా ఉంటుండగానే రాత్రింబగళ్ళు కూడా వాసుదేవ కథాలాపములు వింటూ ఉంటాడు ఆయన, ఈ వృద్ధకాళుడు అనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఈ రాజు. ఒకనాడు నువ్వు సభలో కూర్చొని ఉంటావు, రాజ్యసభలోనయ్యా, కొంతమంది యాత్రికులు అక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళంతా కూడా వారాణసి నుంచి వచ్చారు, కాశీ నుంచి. తత్కర్మభావి సదృశయిస్తదా త్వం అభినందిత, నువ్వు మంచి పనులు చేశావు కదా, దానికి పరిణామం ముందుగా మంచి పరిణామం రాబోతున్నది, అందువల్ల వాళ్ళ వచ్చినటువంటి ఆ కార్పటికులు ఉన్నారే యాత్రికులు నిన్ను చక్కగా ఆశీర్వదిస్తారయ్యా, చెప్పి నీకు ఒక ఉపదేశం ఇస్తారు. శ్రీమద్ విశ్వేశ్వరో దేవో విశ్వేషాం జగతాం గురు, ఈ విశ్వమునందలి జగత్తులందటికీ కూడా గురువు అండి, సర్వ జగత్తులకు గురువు ఎవరయ్యా, విశ్వేశ్వరుడు. కాశీనాథస్తు కాశీనాథుడు తే కురియాత్ కుమతేరపవర్జనం, నీ అజ్ఞానాన్ని అతడు తొలగిస్తాడు చేయుగా కానీ ఆశీర్వదించారు వచ్చిన యాత్రికులు ఈ రాజుగారిని వృద్ధకాళేశ్వరుని. ఆయన ఎలాంటివాడు ఆ విశ్వనాథుడు, కేవలం స్మరణ మాత్రం చేతనే మోక్ష సంపత్తిని ఇచ్చేటువంటి మహానుభావుడు ఆయన, నీకు అలా మోక్ష సంపత్తిని నీకు ఇచ్చుగాక అన్నారు. ఆ కాశీనాథుడు నీకు ఈ సర్వ పాపములు ఈ మలములు ఈ జన్మ సంబంధించిన ఈ వాసనలు ఇవన్నీ పోయేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమును నీకు ప్రసాదిస్తాడు కాక, నీకు నువ్వు ఏ పుణ్యం చేసుకుంటే వైకుంఠానికి వెళ్ళావో, నువ్వు ఏ పుణ్యం చేసుకుంటే రాజు మహారాజుగా పుట్టి ఇట్లా సుఖములు అనుభవిస్తున్నావో, ఆ పుణ్యశేషం వల్లనే నీకు విశ్వనాథుడు ఎందు మతి కలుగుతుంది. ఇన్ని సప్తపురులు సేవించి మందు కూడా వస్తుంది, కాశీలో ఒక సంవత్సర కాలం ఉండి విశ్వనాథుడిని సేవించి హరిద్వార్లో మరణించావే, ఆ పుణ్య విశేషం వల్లనే నీకు ముక్తి రాబోతున్నదయ్యా. యస్య ప్రసాదాతో సులభం ఆయుపుత్ర, ఆయన అనుగ్రహం ఉంటే ఆయుర్దాయం ఉంటుంది, పుత్రులు ఉంటారు, మంచి వస్త్రాలు ఉంటాయి, స్త్రీలు ఉంటాయి, సంపదలు ఉంటాయి, స్వర్గం ఉంటుంది, మోక్షం ఉంటుంది, అవన్నీ కూడా విశ్వేశ్వరుడు నీకు అనుగ్రహిస్తాడయ్యా. ఆయన విశ్వేశ్వరుడు ఆ ప్రభువు యొక్క నామశ్రవణ మాత్రం చేతనే పాపములన్నీ కూడా భయపడి వెళ్ళిపోతాయ్యా. అటువంటి విశ్వేశ్వరుని నువ్వు హృదయంలో నిలుపుకో అని వృద్ధకాళ భూపాలుడికి చెప్పేటప్పటికీ వాళ్ళ ఆశీస్సులు ఆ రకంగా ఆశీర్వదించాడు ఈ రాజుగారు. వృద్ధకాళుడు అంటే ఎవరంటే శివశర్మే వైకుంఠానికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి దక్షిణ దేశంలో వృద్ధకాళుడు అనే పేరుతో ప్రఖ్యాతిగాంచాడు. ఆయనకు రాజ్యసభలో కాశీ నుంచి వచ్చిన యాత్రికులు బ్రాహ్మణులు ఆశీర్వదించారు. ఏమి ఈ మాట వినిట తనలో ఉన్న తెలియజేయ తన అభిప్రాయం పైకి వ్యక్తం చేయకుండా గుంభనంగా ఉన్నాడండి. ఆ వాళ్ళందరికీ బాగా డబ్బులు ఇచ్చి పంపేశాడు. ఒక్క కాలం ఒక్క క్షణం ఆలోచించాడు, వెంటనే కొడుకును పిలిపించాడు, రాజ్యంలో పట్టాభిషిక్తుని చేసేసాడు. రాజ్యమునందు అనంగలేక ఆయన భార్యను తీసుకున్నాడు. తత కాశీ అని ముందుగా చెబుతున్నారు, తర్వాత జరుగుతుంది. మళ్ళీ చెప్పే పనిలా ఈ విష్ణుగణాలు చెబుతున్నారు, ఆ తర్వాత నువ్వు కాశీకి వెళ్తావయ్యా, అక్కడ బాగా దానాలు ఇస్తావు, బాగా పెద్ద పెద్ద దానాలు ఇస్తావు, యాచకులందరినీ బాగా సంతోషపెడతావు, నీ పేరుతో ఒక లింగాన్ని నువ్వు స్థాపిస్తావు. ఆ లింగము నిర్మాణ కారణం, మోక్ష కారణమైంది. ఉర్ధకాళేశ్వర లింగం మహామృత్యుంజయ మందిరంలో మహాకాళేశ్వరుడికి పక్క ఉన్నది, పైన బోర్డు రాసి ఉంటుంది అక్కడ మా ఉర్ధకాళేశ్వర, అది నిర్మాణ కారణమైన సిద్ధలింగాల్లో అదొకటి. ప్రసాదం తత్ర నువ్వే అక్కడ దేవాలయం మందిరం కూడా కట్టిస్తావు, అక్కడ బావిని తవ్విస్తావు, దాన్నే కాలకూపం అంటారు. ఆ కాలకూపానికే తర్వాత ధన్వంతరి అక్కడ ఔషధాలు పోయటం వల్ల అది ఆ కూప ధన్వంతరి కూపం అని కూడా వచ్చినాయి. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ స్నానం చేస్తూ ఉంటారు, ఆ నీళ్లు తాగుతూ ఉంటారు. 40 రోజులు తాగితే రోగాలు పోతాయంటారు. మనకు ఆ నీళ్లు కనుక ఓ సంవత్సరం తాగితే అసలు మళ్ళీ తిరిగి జన్మయే ఉండదు, గర్భవాసమే అంటారు. సామాన్యంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఆ బావిలో స్నానం చేస్తూ ఉంటారు, ఆ ధన్వంతరి కూపంలో. అసలు పేరు దాని పేరు కాలకూపం, ఈ మహాకాళుడు స్థాపించినటువంటి కూపం. ఆ తర్వాతనే మణిలు మాణిక్యములు ఓ బంగారములు దుక్కు పట్టు వస్త్రాలు గుర్రాలు గోవులు ఓ ధ్వజములు పతాకములు ఛత్రములు చామరములు దర్పములు ఇంకా దేవ పూజకు దేవుడికి అవసరమైనవన్నీ కూడా చక్కగా సమర్పిస్తావయ్యా. అక్కడ వ్రతములు ఉపవాసాలు నియమాలు చేస్తావు, శరీరాన్ని క్షీణింపజేసుకుంటావు. ఆ రకంగానే మధ్యాహ్నే ఒకరోజు ఏమవుతావయ్యా అంటే నువ్వు మధ్యాహ్న సమయంలో నువ్వు మందిరం నిర్మించావుగా, ఆ ముందు కూర్చొని ఉంటావు, నువ్వు ఆ మండపం పైన కూర్చొని ఉంటావు. వచ్చేటప్పటికీ నీకు ఒక ముసలాయన ప్రత్యక్షం అవుతాడు. ఆ ముసలాయన ఎలా ఉంటాడంటే ఆ గర్భాలయంలో నుంచే వస్తున్నాడు ఆయన, ఈయన స్థాపించిన గర్భాలయంలో నుంచే వస్తున్నాడు. శరీరమే బాగా ముసలోడండి, శరీరం అంతా జీర్ణమై ఉంది, జడలు బాగా అది పండినటువంటి నెరిసినటువంటి జడలు అన్నీ కూడా ఉన్నాయి, బాగా ఎత్తుగా ఉన్నాడు, చాలా మనోహరంగా ధర్మం మూర్తి భవించిందే అన్నట్లుగా ఉన్నాడు. పాపం నడవలేక నడవలేక ఓ పెద్ద కర్ర తీసుకొని కర్ర మీద శరీర భారం వేసుకొని నడవలేక నడవలేక నడుస్తూ ఉన్నాడండి. గర్భాగార ఆ గర్భాలయంలో నుంచి బయటికి వచ్చాడండి. ఈయనమనే అభ్యంతర మండపంలో ముందు కూర్చొని ఉన్నాడు. ఎవరయ్యా అంటే ఈ మహాకాళుడును ఈయన భార్య అనంగలేక ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు ఏమయ్యా నువ్వు ఎవరు అని అడుగుతాడు ఆ శివుడు. వచ్చండి, విశ్వనాథుడే వచ్చింది, నువ్వు ఎవరు, ఈ దేవాలయం ఎవరు నిర్మించారు అన్నాడు. ఈ లింగం పేరేమిటి అన్నాడు. నాకు ముసలివాణ్ణి కదయ్యా, నాకు సరిగా తెలియటలా కనిపించట్లా నాకు వార్ధక్యంలో ఉన్నాను, నువ్వు కాస్త చెప్పయ్యా అన్నాడు. కదా ఈశ్చేశ్యం రాజా. అప్పుడు ఆయన అన్నాడు, నేనయ్యా నేను వృద్ధకాళుడు అనేటువంటి రాజు అని నన్ను పిలుస్తూ ఉంటారయ్యా వింటూ అంటూ ఉంటారు. నేను దక్షిణ దేశపు వాణ్ణి, దాక్షిణాత్యుణ్ణి, నా భార్యతో నా భార్య నే జాయామి లింగమేతచ్చ ప్రార్థయామి నకి. నా పని ఏమిటంటే ఈ లింగం దగ్గర కూర్చొని ప్రార్థిస్తూ ఉంటా, ఇంకా దాన్నే ధ్యానిస్తూ ఉంటా, నేను ఇంకెవరిని ప్రార్థించను, ఈ లింగమునే నేను ప్రార్థిస్తూ ఉంటా, ఇంకా నేనేమీ పని చేయనయ్యా. ఇక్కడ ఈ ప్రసాదమును ఎవరు నిర్మించావన్నావు అన్నాడే, ఆ జటాధారి అయిన శివుడే నిర్మించాడయ్యా అన్న. నిర్మించిందేమో ఈయన, శివుడే నిర్మించాడు అని చెప్పి స్వయం కారయిత శివ అన్నాడు. శివుడే దీని కారయిత అన్నాడు. ఈ లింగము పేరు ఏదో చెప్పవున్నావు, నాకు తెలియదయ్యా దీని పేరు ఏమిటో, విశేషంగా నాకు తెలియదు అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ ఈ రాజుగారు మాటలు విని ఆ జటాధారి అంటున్నాడు, ఏమయ్యా నువ్వు నిజం చెప్పావయ్యా అన్నాడు. అవును, నీకు లింగము యొక్క పేరు తెలియదులే. పశ్చేయం త్వామహం నిత్యం ఉపవిష్టం, నేను ఇక్కడే రోజు నిన్ను చూస్తూనే ఉన్నాలేవయ్యా, నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు నాకు తెలుసులే. ఎంతో భవిష్యత్తి తవ ప్రసాదో ఏనకారిత, నీకు ఈ ప్రసాదం మరి ఎవరు చేసింది తెలియదా, సరే మమ అగ్రే తత్ సమాచక్ష ఎది జా, నీకు తెలియకుండా ఎందుకుంటుంది, నువ్వు రోజు ఇక్కడే కూర్చుంటూ ఉంటావుగా, నీకు తెలిస్తే నాకు చెప్పు అన్నాడు. ఆ మాటలు విని మళ్ళీ అంటున్నాడు ఇతడు, కర్త కారయిత శంభు కిమతథ్యం ప్రవీమ్యం, నేను అబద్ధం చెప్పడం లేదు, దీని కర్త ఈ దేవాలయం కానీ ఈ లింగము కానీ ప్రతిష్ఠించిన వాడు కానీ చేయించిన వాడు కానీ కర్త కారయిత రెండు ఆ శివుడే ఇంకెవరూ లేరు, నేను ఇందులో అబద్ధమే లేదన్నాడు. అథవా చింతయా కిమ్మే తప తపస్విన్ అనయా, నాకైనా ఈ ఆలోచన లేదు, ఆ దేవాలయం ఆమె దేవాలయం ఎవడు కట్టాడు, ఈ లింగం పేరు ఏమిటి, ఇది ఎవడు ప్రతిష్ఠ చేశాడు, ఈ ఆలోచనలన్నీ నాకెందుకయ్యా ఇవన్నీ అని. ఇది త్వయి స్థితే జోషం అని మౌనంగా ఉండిపోయినాడండి. వెంటనే ఆ ముసలాయన అన్నాడు, నాకు దాహం అవుతున్నదండి, అది మంచినీళ్ళు తెచ్చి పెడతావా అన్నాడు. సరేనే వెంటనేనే ఆ బావిలో నీరు తీసుకొచ్చి నాకు కాస్త తాగించవయ్యా అన్నాడు. వెంటనే పాపమే ఇతను వెళ్ళాడు, వెళ్ళి ఆ నీరు తీసుకొని వచ్చి ఒక గ్లాస్తో తాగించాడు ఈ ముసలాయన. ఈ వార్ధంకి పోయి నవయవనంలోనికి వచ్చి చేశాడండి. ఎవరు ఎవరండి ఈ ముసలాయన? మంచి నవయవనంలో ఉన్నట్ట తరుణం, రూపసంపన్న, కోశోన్ముక్తో పాము విడిచిపెడుతుంది, దాని పేరేంటి, కుబుసం విడిచిన పాములాగా ప్రకాశిస్తూ మంచి యవనంలో ఉన్నట్టు ఆశ్చర్యపోయినాడు. ఎవరు ఈ వృద్ధగాళుడు? ఏమిటి దీని ప్రభావం అనుకున్నాడు, ఎందువల్ల ఇలా జరిగిందే అనుకున్నాడు. ఆ ముసల్తనం ఎక్కడికి పోయింది? అస్థి చే అవకాశస్తే తతో బ్రూహి తపో, ఇదంతా చెప్పవని అడిగాడండి. వృద్ధకాళ క్షితిపతే జానేత్వం సుమహాత్, అప్పుడు అంటున్నాడు ఆయన ఆ పరమేశ్వరుడు, అదే వచ్చినటువంటి ఆ వృద్ధుడు, ఏమయ్యా నువ్వు వృద్ధకాళ క్షితిపతి అయ్యా, నువ్వు నాకు బాగానే తెలుసులేవయ్యా, ఈమె కూడా నాకు బాగా తెలుసులే, చాలా పతివ్రత శిరోమణి, జన్మనో అస్మాదియం రాజన్నాసీది ప్రశ్చ కన్యగా, ఈమె ఉన్నదే ఒకప్పుడు ఇప్పుడు మాత్రం ఉన్నదే, ఒకప్పుడుట బ్రాహ్మణ కన్యక అండి, గత జన్మలో ఈమె, ఒకప్పుడు ఈమె బ్రాహ్మణ జన్మ బ్రాహ్మణ కన్యక, తుర్వసుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఆయన యొక్క కుమార్తె, ఒక గత జన్మలో ఈమె చాలా శుభాచారం కలిగింది, శుభమైన ముఖం కలిగినటువంటిది, ఆ నైధ్రువుడు అనేటువంటి ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు, ఈ బ్రాహ్మణ కన్యకని నైధ్రువ అనేటువంటి మహానుభావుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అతను పాపం చిన్నప్పుడే చనిపోయినాడు, ఆ యవ్వనం రాకముందే మరణించేశాడు. చక్కగా ఈమె ఏం చేసింది అంటేనే వైధవ్యాన్ని పరిపాలించింది. ఈమె ఊరు ఎక్కడ, ఏ ఊరు అయ్యా అంటే ఉజ్జయిని నగరం అండి. ఉజ్జయిని నగరం మళ్ళీ మోక్ష నగరాల్లో ఉంది కదండి, చెప్పండి, ఉజ్జయిని ఉన్నది కదా, ఉజ్జయిని నగరం అండి ఇవది, అది గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ ముఖ్యంగా. అందువలనే ఆమెది ఉజ్జయినిలో ఉంటూ అక్కడనే మరణించిందండి. తేన పుణ్యేన సంజాత పాండ్యశ్చ నృపతేస్సుత, ఆ ఉజ్జయినిలో మరి అది కూడా ముక్తి క్షేత్రం కదా, ఇక్కడ హరిద్వారంలో మరణించిన వాడు మరి వైకుంఠానికి వెళ్ళాడుగా, మరి ఉజ్జయినిలో మరి మరణించిన వాడు కూడా స్వర్గానికో ఎక్కడికో వెళ్ళాలిగా, అట్లా వెళ్ళింది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఆమె పాండ్యరాజు కుమార్తెగా పుట్టిందండి ఈమె కూడా. పరిణీత త్వయా రాజన్పతి, తర్వాత నీకు వివాహమైంది. ఇద్దరు కూడా ముక్తి క్షేత్రాల్లో మరణించిన వాళ్ళే, ఇది మనం గమనించాలి. ఆయనేమో హరిద్వార్లో మరణించాడు, ఈమెమో ఉజ్జయినిలో మరణించిందనమాట. వీళ్ళందరూ కూడా స్వర్గసుఖాలు అనుభవించి మళ్ళీ కాశీకి వచ్చి ముక్తి పొందాలి కదా, అందువల్ల ఇప్పుడు ఇద్దరు ముక్తి పొందడానికి అది కారణం, కాశీలోనే ముక్తి వస్తుంది, మిగిలినటువంటివన్నీ కూడా కాశీని ప్రాప్తించి ముక్తిని ఇచ్చేవే కానీ అవి స్వతహాగా ముక్తిని ఇచ్చేటువంటి ప్రదేశాలు కాదు, అది మనకు ఇక్కడ ప్రమాణం అన్నమాట. త్వయా సదే ఇక తర్వాతనే, ఇప్పుడుందే నీతో పాటు ఈమె కూడా ముక్తిని పొందుతుందయ్యా అన్నాడు ఆ ముసలాయన చెప్పాడనమాట. అయ్యే అయోధ్యాయాం, ఆయన చెబుతున్నాడండి, ఆ వచ్చిన ముసలాయన చెబుతున్నాడు, అయో ఆయన ఎవరు, శివుడే విశ్వనాథుడే. అయోధ్యాయాం మధ అవంత్యం మధురాయాం మధాపి వా ద్వారవత్యాం కాంచ్యాం వా మాయాపుర్యాం ఇదో నృప అపి పాతగినో ఏచ కాలేన నిధనంగత. ఈ అయోధ్యలో, ఉజ్జయినిలో, మధురలో, తర్వాత ద్వారకలో, కాంచీపురంలో, మాయా హరిద్వార్, ఇవి ఆరు కాశీ తప్ప, మహాపాపాత్ములైనా సరే అక్కడ కనుక మరణించినట్లయితే ఆ తర్వాత కాలంలో తేహి స్వర్గాది స్వర్గానికి వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి కాశీకి వస్తారు, తర్వాత మోక్షాన్ని పొందుతారు. ఇప్పుడు అర్థమైంది కదండి, కాశీ మాత్రమే మళ్ళీ పునరావృత్తి రహితమైన మోక్షాన్ని ఇచ్చేది, అందుకు మనకి ఈ కథ స్పష్టంగా చెప్పిందనమాట. అభయమి, కొద్ది క్షణాల్లో ఇంక అయిపోతుంది, నువ్వు కూడా నీ పూర్వజన్మ కూడా నాకు తెలుసులే అంటున్నాడు వృద్ధకాళుడితో. నువ్వు మధురా నగరంలో జన్మించావయ్యా, నీ పేరు శివశర్మ, నువ్వేమో హరిద్వార్లో మరణించావు, ఆమెమో ఉజ్జయినిలో మరణించింది, ఆ పుణ్యశేషం వల్లనే నువ్వు రాజు అయినావయ్యా ఈ నందివర్ధనపురానికి. మళ్ళీ తర్వాత వృద్ధకాలుడు అనే పేరుతో నువ్వు పిలువబడుతూ వచ్చావు, నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల ఈ ముక్తి క్షేత్రమైనటువంటి కాశీకి నువ్వు వచ్చావు, ఇది చాలా అనుత్తమమైనటువంటి గొప్పదైనటువంటి ముక్తి క్షేత్రం. నీకు మరొక విషయం చెబుతున్నాను, వింటావయ్యా నువ్వు, నువ్వు ఒక్క మాట నావే ఇందాక, ఈ దేవాలయం ఎవడు కట్టించాడు, ఈ బావి ఎవడు దవించాడు, ఈ లింగం ఎవడు దవి ప్రతిష్ఠించాడంటే, ఆ మాట నాకు చాలా నచ్చింది అయ్యా, అది నిజంగా అనవలసిన మాట ఎవరైనా అదయ్యా. ఏమన్నాడు ఆయన, నేను నేను ప్రతిష్ట చేశాను, నేను ఈ దేవాలయం నిర్మించా, నేను ఈ కూపం దవించాను అన్నాడా. మనం ఏ కొద్దిగా ఇచ్చినా నేను అది చేశానండి ఇది చేశానండి అని చెప్పుకుంటాం. కర్తా కారయితా శంభు ప్రసాదశ్చేతి తత్స్ఫుడం. నువ్వు చెప్పిన మాట నిజము, కర్తా కారయిత ఆయనే, ఆయన ప్రేరణ వల్ల ఈయన చేశాడండి. ఆయన ప్రేరణ లేకపోతే ఈయన ఈ పని చెయ్యడు. ఈయనకి ఇంకా ఏదైనా కర్మక్షయం ఉంటే అదంతా క్షయంగా అయ్యి ముక్తి ప్రసాదించడం కొరకు ఈయన చేత కాశీకి రప్పించి లింగ ప్రతిష్ట చేయించాడు. ప్రేరణ ఆయన, అది మనం గమనించాలి. మనం మంచి పనులు చేశామంటే ఇదేదో మన తెలివి అనుకోకూడదు, ఆయన ప్రేరణ వల్లనే మనకు ఆ మనం చేసుకున్న పుణ్యం ఉంటే మనకు మంచిని కలగజేయాలనుకుంటే ఆయన ఆ బుద్ధిని కలిగిస్తాడు, తద్వారా మనం ఆ పనులు చేస్తూ ఉంటాం. అందువల్ల నేను ఇదేదో నా గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదండి. సుకృతం నై వసతి ధమాఖ్యాతవి. ఎప్పుడు మనం చేసిన పుణ్యాన్ని గురించి చెప్పుకోకూడదు. పాపాలను చెప్పుకుంటే క్షీణిస్తాయి. నేను ఈ పాపం చేశాను, ఈ దొంగతనం చేశా, ఈ హత్య చేశానని చెప్పుకున్నాడు అనుకోండి, నీ పాపం క్షీణిస్తుంది కొంత, కానీ పుణ్యం మాత్రం చెప్పుకుంటే పుణ్యం క్షీణిస్తుంది. కృతమ్మయేది కథనాత్ పుణ్యం క్షయతి తత్క్షణాత్. నేనే చేశానని చెబితే ఆ పుణ్యం వెంటనే పోతుంది. కాబట్టి సర్వప్రయత్నంగా నిధిని కాపాడుకుంటామే డబ్బుని, అంత జాగ్రత్తగా చేసిన పుణ్యాన్ని ధర్మాన్ని ఎవ్వడి చెప్పకుండా మీ మనస్సులోనే ఉండాలి, గుప్తంగా ఉంచుకోవాలి. అందువల్లనే గుప్తలైనారు. తస్మాత్ సర్వ, ఇప్పుడు అవుతున్నారో లేదో మనకు తెలియదు, తస్మాత్ సర్వప్రయత్నైన గోపనీయం నిధానవదు సుకృతం కీర్తిన కీర్తనాద్ వ్యర్థం భవేత్ భస్మహృతం తథా. మన పుణ్యాన్ని కీర్తించుకుంటే బూడిద అది వ్యర్థం అయిపోతుంది. బూడిదలో హోమం చేస్తే ఏముందండి, అది బూడిదలో హోమం చేసినట్లేను అన్నాడు. మనకు అన్ని పేర్లు కావాలి, పెద్ద పెద్ద పేర్లు కావాలి, ఫోటోలు కావాలి మనకు ఎక్కడన్నా దానం చేస్తే కొద్దిగా. నిశ్చితం విశ్వనాథేన ప్రేరితేన త్వయానగా. ఆ విశ్వనాథుడే చెబుతున్నాడు, నువ్వు చెప్పింది నిజమే, విశ్వనాథుడి చేత ప్రేరేపింపబడి నువ్వు ఈ పని చేశావు. కృతం ఈ కృతకృత్యేన ప్ర, నువ్వే చేశావు, నాకు ఆ విషయం తెలుసు. నువ్వు వృద్ధకాళేశ్వరుడు అనే పేరు, ఈ లింగం పేరు వృద్ధకాళేశ్వరుడు. ఇప్పుడేదో ఈ శివశర్మ వచ్చి వృద్ధకాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని అనుకోవద్దు. కాశీలో కోట్ల కొలది లింగాలున్నాయి. ముందు ముందు మనకు వస్తుంది ఎన్ని కోట్లు ఉన్నాయో, అవి కాలాంతరంలో అవన్నీ కూడా కనిపించకుండా పోతూ ఉంటాయి, అదృశ్యమవుతూ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి మహానుభావులు వచ్చినప్పుడు ఆ రూపంలో అవి వ్యక్తమవుతూ ఉంటాయి. ఇది అనాది సిద్ధమైన లింగం అని పరమేశ్వరుడు చెబుతున్నాడండి. ఈ లింగం ఇది జానీ అనాది సంసిద్ధం నిమిత్తం కింతు వై భవాన్. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడి. కృష్ణ పరమాత్మ చెప్పలే అర్జునుని, వాళ్ళు ఎప్పుడో తెచ్చారయ్యా, నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వేదో తచ్చిన వాళ్ళని చంపడం నిమిత్తంగా ఏమీ లేదని చెప్పి చెప్పలా. అట్లాగే ఇక్కడ నువ్వు నిమిత్తం మాత్రమే అసలు ఈ లింగం అనాది లింగం అని చెప్పి కూడా చెప్పారు. దీన్ని దర్శించిన, స్పృశించిన, పూజించిన, దీన్ని గురించి ఈ లింగం మహిమని గురించి విన్న, నమస్కారం చేసిన సర్వం ప్రాప్ అన్ని కోరికలు నెరవేరుతాయి. అక్కడ బావి ఉన్నది కదండి, మరి అందరూ కాశీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి. ఇవన్నీ కూడా మహామృత్యుంజయ మందిర్, బడా మృత్యుంజయ మందిర్ అంటారు. మహాకాళి మన కాలభైరవుడికి 2 ఫర్లాంగుల దూరంలో ఎదురు రోడ్లో ఉంటుంది అది. దాన్ని అక్కడ మంచి లింగములు కూడా ఉన్నాయి ఆ దారిలో. అక్కడికి వెళ్ళిటండి, ఆ నీరు త్రాగుతే దాట వార్ధక్యం వ్యాధులు పోతాయండి. ఏది జలపాలేన మాతు, ఈ నీరు త్రాగితే మళ్ళీ మాతు స్తన్యం అపానవాన్, తల్లి యొక్క స్తన్యమును తాగడు అంటే మళ్ళీ జన్మ ఉండదు. కృత కూపో, ఇక్కడ స్నానం చేసి ఇక్కడ ఈ లింగమును పూజించి వృద్ధకాళేశ్వర లింగాన్ని 1 సంవత్సరం పాటు కనుక ఈ పని చేస్తే వర్షేణ సిద్ధి మాప్నోతి మనోభిలషత, సిద్ధిని పొందుతాడు. మనోవాంఛలన్నీ నెరవేరుతూ ఉంటాయి వాడికి. అన్ని రోగాలు, చర్మ రోగాలు, ఆ రోగాలు, రకరకాల రోగాలు చెప్పాడు. అగ్నిమాంద్యాలు, స్థూల రోగాలు, ఏవైతే మేహ వరణాలు, మూత్రకృచ్ఛ రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు, ఇవన్నీ కూడా పోతాయిటండి. అన్ని రోగాలు, భూతజ్వరాలు, విషమజ్వరాలు, ఇవన్నీ కూడా వెంటనే శమిస్తూ ఉంటాయి ఆ బావిలో నీరు తాగితే. తవ అగ్రతో మమ జరా పలి, ఏమయ్యా నీకు నిదర్శనం ఇంకేం కావాలయ్యా, నేను వెళ్ళి స్నానం ఆ నీళ్లు తాగాను, తాగంగానే ఏమైంది నాకంతా, అది వరకు నా జుట్టు అంతా నెరిసింది, ఇప్పుడు హాయిగా యువకుడిలాగా తయారు కావాలి, ఇంతకంటే నిదర్శనం ఏం కావాలయ్యా మీకు. వృద్ధకాళేశ్వర లింగే సేవితే న దరిద్రత, ఈ వృద్ధకాళేశ్వర లింగమును సేవిస్తే దరిద్రం ఉండదు, విఘ్నములు ఉండవు, రోగములు ఉండవు, పాపములు ఉండవు. నో ఉత్తరే, ఇది ఎక్కడ ఉందయ్యా, ఈ కాలభైరవుడి నుంచి వెళుతూ ఉంటే ఎదురు రోడ్డులో కృత్తివాసేశ్వర లింగం చాలా పెద్దది, ఇంత ఎత్తు ఉంటుంది, హాయిగా ఖాళీగా ఉంటుంది, చక్కగా నిదానంగా కూర్చొని ఎన్ని గంటలైనా మనం హాయిగా అభిషేకం చేసుకోవచ్చు. వారాణసిలో ప్రయత్నంగా ఇది కుర్తి వాసునికి ఉత్తరంగా ఉందండి. ఇది ఉర్ధకాళేశ్వరలింగం. దీని మీరు సిద్ధి కావాలి, కాశీ యాత్ర ఫలం కావాలి అనుకుంటే మా మృత్యుంజయ మందిరానికి వెళ్ళండి, ఆ వృద్ధకాళేశ్వరలింగాన్ని చూడండి అని చెప్పి ఆ మా రాజుగారినండి తన చేతిలో పట్టుకొని చేతిలో చేయి వేసి ఆ అనంగలేఖతో సహా లింగంలో లయమైపోయినాడు ఆ వృద్ధకాళేశ్వర లింగంలో. ఈ రకంగా శివశర్మకు మనం ఏ రకంగా అతడు సాహిత్యముక్తిని పొందాడో మనం చెప్పుకుందామండి. మహాకాళ 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 అని కీర్తనం చేస్తేనే పాపములన్నీ భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయండి. ఈ రకంగా నీకు భవిష్యత్తులో ముక్తి కలుగుతుందని చెప్పి వాళ్ళు విరమించుకున్నారు. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. స్వస్తి.